సోదర బృందానికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మహాపర్వదినమైనటువంటి మహావైశాఖి అని పిలువబడుతున్నటువంటి ఈ వైశాఖ పౌర్ణమి శుభగడిలలో మనం ఏర్పరచుకున్నటువంటి పౌర్ణమి ధ్యానము, అటుపైన భాగవత పారాయణము చేసుకుంటూ ఉన్నాం. వైశాఖ పౌర్ణమి యొక్క ప్రాశస్యం హృదయం కొంతందరికీ వివరించడం జరిగింది. వైశాఖ పౌర్ణమి నాడే మహాత్ములైనటువంటి వేదవ్యాస మహర్షి జన్మించారు. వైశాఖ పౌర్ణమి నాడే గౌతమ బుద్ధుడు జన్మించాడు. వైశాఖ పౌర్ణమి నాడే శంకరాచార్యుల వారి యొక్క ఆవిర్భావం యొక్క ప్రభావం బాగా వ్యాప్తి చెందింది. వైశాఖ పౌర్ణమి నాడే అన్నమాచార్యుల వారు జన్మించడం జరిగింది. వైశాఖ పౌర్ణమి ఈ భూమికి ఒక పర్వదినంగా భావిస్తారు. ఎందుచేతంటే భూమి మీద ఉన్నటువంటి ఋషులు, మునులు, మహర్షులు అందరూ ఈ భూమిని నడిపిస్తున్నటువంటి దివ్యశక్తి అయినటువంటి సనత్కుమార ప్రజ్ఞతో కూడి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ రాత్రి వైశాఖ లోయ అనేటువంటిది హిమాలయాలకు ఉత్తరప్రదేశ్ మానసరోవరము కైలాస పర్వతమునకు ఉత్తర దిశగా ఉన్నటువంటి ఒక లోయలో దాన్ని వైశాఖ లోయ అంటారు. ఆ లోయలో ఈ రాత్రి సమావేశమై ఈ భూమికి, ఈ భూమి మీద మానవులకి, ఇతర జీవులకి ఏ విధంగా శ్రేయస్సు కలిగించాలో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ వారు చక్కగా అందుకుని ఈ సంవత్సరం అంతా కూడా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. సనత్కుమార మహర్షి అందరి ఋషులకు, మునులకు, సిద్ధులకు, బ్రహ్మర్షులకు ఆ విధమైన సందేశం ఈ రాత్రి అందించడం జరుగుతుంది. ప్రధానంగా దానికి ఈ ఋషి గణానికి, మునిగణానికి, మహర్షి గణానికి అందరికీ ప్రథమ నాయకుడిగా మనకి మైత్రేయ మహర్షి ఉన్నట్లుగా భాగవతం చెప్తుంది. అందుచేత ఈ రోజు రాత్రి అత్యంత పర్వదినంగా భావిస్తారు. అది కారణంగా మీరందరూ నిద్రలోకి ప్రవేశించేప్పుడు కొంత పరమ గురువుల యొక్క స్మరణ నిత్యం చేసుకోవాలి. ఈ రోజు ప్రత్యేకించి చేసుకోవటం వలన తగినటువంటి ఆశీర్వచనం లభిస్తుంది. అలాంటి పర్వదినము మనకి ఈ పౌర్ణమి సందర్భంగా ఈ సంవత్సరం నుంచి మనకి విళంబ నామ సంవత్సరం నుంచి ఓం ఉరుక్రమాయ నమః అనేటువంటి ఒక నామాన్ని స్మరణ చేయటం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. మనం నిత్యం చేసేటువంటి ప్రార్థనలో శం నో మిత్ర శం వరుణ శన్నో భవత్పర్యమాం అంటూ ఉంటాం కదా. అందులో మనకి శన్న విష్ణు ఉరుక్రమ అంట, శన్నో విష్ణు రురుక్రమ అంట. ఈ ఉరుక్రమ అనేటువంటి ప్రజ్ఞ, నారాయణ ప్రజ్ఞ, అది సృష్టిలో ఉండేటువంటి సమస్త దేవతా ప్రజ్ఞల్ని సమిష్టిగా కలిపి సహకరించేటువంటి పద్దతుల్లో ఉంచేటువంటి ప్రజ్ఞ. సృష్టి నిజానికి 27 తత్వాలతో నిర్మాణం చేయబడింది. ఆ 27 దివ్య ప్రజ్ఞల మధ్య ఒక రమకమైన సామరస్యము, సహకారము, సహాయభావము ఇలాంటివన్నీ ఏర్పడటానికి పరమాత్మే వారందరి మధ్య మళ్లీ అవతరించడం జరుగుతుంది. అలా అవతరించడం జరగటాన్ని ఉరుక్రమత్వము అంటారు. ఆ ఉరుక్రమత్వం వలన ఈ దేవతా ప్రజ్ఞలన్నీ కూడా కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనలో శిరస్సులో ఉండే ప్రజ్ఞలు, ఉరస్సులో ఉండే ప్రజ్ఞలు, ఉదరములో ఉండేటువంటి ప్రజ్ఞలు, కాళ్ళు చేతులుగా ఉన్న ప్రజ్ఞలు, అలాగే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రజ్ఞలు, తన్మాత్రలు, పంచప్రాణములు, త్రిగుణములు ఇలాంటివన్నీ కూడా మనలో చక్కగా ఒకదానికొకటి సహకరించి మనకి వలసినటువంటి అనుభూతినిచ్చేటువంటి పద్ధతుల్లో ఏర్పడటానికి మన ఎందు దైవం ఉరుక్రముడుగా మనం ఆవాహనం చేసుకోవాలి. ఆ ఉరుక్రమ తత్వమే మన వెన్నుపూసేందు, శిరస్సునందు కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అది ఉన్నంతసేపు అన్ని కలిసి ఉంటాయి. అది ఉన్నట్టుగా గుర్తించి మనం దాన్ని దర్శించడం కోసం ఈ పౌర్ణమి సందర్భంగా ఉరుక్రమాయ నమః అనేటువంటి ఒక నామాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం నిత్యం ఉదయం ప్రార్థనలోనూ, సాయంత్రం ప్రార్థనలో కూడా మనం చేసేటువంటి ఆశంసనంలో శన్నో విష్ణు రురుక్రమ అని చదువుకుంటూ ఉంటాం. కానీ చదువుకుంటున్నప్పటికీ కూడా మనస్సు ప్రత్యేకించి శ్రద్ధ వహించదు దేని మీద. అందుకని దాన్ని ప్రత్యేకంగా ఒక నామంగా ఒక అష్టాక్షరి మంత్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రతిపూర్ణమకి మనం చదువుకోవడంలో గల ఉద్దేశము మనందరం మధ్య చక్కని కట్టుబాటు, ఒక సమిష్టి భావము, ఒకరికొకరు సహాయ సహకారం అందించుకునేట్లుగా. మనం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళమనే కాదు, మానవ జాతి మొత్తం అని అర్థం. భూగోళం మీద మానవ జాతి రకరకమైనటువంటి కలహములకు లోనై విచ్ఛిన్నమై పోకుండా ఉండటానికి పరమ గురువులకు ఆదేశంగా ఈ మంత్రాన్ని మీ అందరికీ అందించడం జరిగింది. ఎందుచేతనంటే ఈ మనం చేసేటువంటి ప్రతి ఆదివారం చేసేటువంటి గ్లోబల్ పీస్ ప్రేయర్ కూడా దాన్ని ఉద్దేశించే జరిగింది. ఎందుచేతనంటే మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలము చాలా విపత్కరమైన పరిస్థితులు కొనివేసేటువంటి కాలంగా ఉండగా పరమ గురువులు అలాంటి అపాయములను మని ఎన్నో రకాలుగా 1981 దాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఒక విపత్కరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ విధమైన ప్రార్థనలు మనకు అందిస్తూ ఉంటారు. ఎందుచేతనంటే ఈ భావం వలన మన భౌగోళికంగా మన బృందాలన్నీ కూడా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాయి. ఇలా చేయటం వల్ల మనం ఎంతో అధికంగా ఉడతా భక్తిగా మన సహకారం అందించినట్లుగా ఉంటుంది. పరమ గురువుల యొక్క పరిశ్రమ చేతనే భూగోళం మీద ఈ రోజున అణు విచ్ఛేదం కానీ ఇలాంటివి యుద్దాలకు దారితీయకుండా ఆగి ఉన్నది. రాజ్యాల మధ్య సామరస్యం ఏర్పడుతూ ఉన్నది. మీరు గమనించి ఉన్నట్లయితే ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య సామరస్యం, ఉత్తర కొరియా అమెరికా దేశాల మధ్య సామరస్యం, అలాగే ఇండియా చైనాల మధ్య సామరస్యం, ఇలాంటివన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటిది తెర వెనుక పరమ గురువుల యొక్క ప్రభావం, వారి యొక్క సంకల్ప బలం. మనం దాన్ని గుర్తిస్తూ దాంతో మనం కూడి ఉండడంలో మనకి కొంత మన ఎందుకు సంస్కారములు పెరుగుతూ ఉంటాయి. ప్రపంచ శాంతికి, దేశ శాంతికి, రాష్ట్ర శాంతికి, మన బృందం యొక్క శాంతికి, సమష్టి కృషికి, మన కుటుంబమునందు సామరస్యములకు, అన్నిటికీ కూడా కావలసినటువంటి భావన మనం చేస్తూ ఉండాలి. మన గురించే భావన చేసుకోవడం మార్గమే కాదు. అందుచేత ఆ విధమైన దృష్టితో ఈ గురుక్రమ శబ్దాన్ని ఈ సంవత్సరం మనం బాగా చక్కగా మన యందు స్థాపితం చేసుకుంటే ముందు మన యందు ఉండే దేవతాశక్తులన్నీ కూడా మనకి సహకరిస్తాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు, పంచప్రాణములు, పంచభూతములు, త్రిగుణములు, మనలో ఉండేటువంటి బుద్ధి, ఇవన్నీ కూడా చక్కగా ఒకదానికి ఒకటి సహకరిస్తూ ఉంటాయి. అలా ఉండటం వల్ల మన యందు మనకి శాంతి, మన పరిసరములకు మనం శాంతి అందించేటువంటి, అంటే మనతో ఉందామని కోరుకుంటారు అందరే తప్ప ఈయన దగ్గర ఉంటే మనకు చాలా చిరాగ్గా ఉంటుందనిపించే పరిస్థితి ఉండదు. అలా లేకుండా ఉండడానికి దేవతలందరూ మన ఎందుకు సమిష్టిగా పనిచేస్తే మనకు మన చుట్టుపక్కలకు చక్కగా ఒక రకమైనటువంటి శాంతి వాతావరణం వ్యాప్తం అవుతూ ఉంటుంది. అందుచేత ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు ఆదివారం అవటం వల్ల గ్లోబల్ ప్రేయర్ కూడా చేయడం జరిగింది. పౌర్ణమి ధ్యానం ఈ సంవత్సరానికి ఏర్పడింది, చేయటం జరిగింది. భాగవత పారాయణం ఉంది కాబట్టి ఒక 4 పద్యాలు భాగవత పద్యములు మనం నిత్యం ఆదివారం పారాయణ చేసే పద్యాల్లో 4 పద్యాలు పఠించడం జరిగింది. అంటే పైన ఈ భాగవతం నందు పృథ చక్రవర్తికి బ్రహ్మదేవుడు తెలుపుతున్నాడు, చేస్తున్న యజ్ఞం నిష్ఫలము, దానివల్ల ఉపయోగమేం లేదు. ఎందుచేతంటే అది ప్రకృతికి విరుద్ధంగా ఉన్నటువంటి యజ్ఞాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. అందుచేత నువ్వు యజ్ఞంలో వైఫల్యం కలిగినప్పుడులా ఉగ్ర రూపం ధరిస్తున్నావు. ఇది ఉండవలసిన లక్షణం కాదు. నీవు దైవాంశ సంభూతులు కాబట్టి సృష్టి యొక్క ధర్మమును అర్థం చేసుకుని తదనుగుణంగా నీవు వర్తించడం అనేటువంటిది నేర్చుకోవాలి తప్ప నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా అని సృష్టికి విరుద్ధంగా పనిచేయకూడదు అనేటువంటి బోధన గత 3 తరగతులుగా చిత్రముఖ బ్రహ్మ పృథు చక్రవర్తికి చేసుకుంటూ వస్తూ ఉంటే పృథు చక్రవర్తి శాంతించి ఇంద్రుడితో స్నేహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ కథలో ప్రధానమైన విషయం మనం ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటిది దేహము దైవదత్తము, దాని ఎందు మనం వసిస్తూ ఉంటాం. ఈ దేహం వలన సమస్తమైనటువంటి జ్ఞానమును సంపాదించి పరమ ఆనందమును బ్రహ్మానందమును పొందవచ్చు. అందుకని పనికొస్తుంది మానవ శరీరం. మానవ శరీరంలో ఉండి సాధించలేనిది ఏమీ లేదు అనేటువంటిది మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఒక సూక్తి. శరీరమిదం కలు ధర్మ సాధనం అని చెప్పి చెప్తారు. అన్ని ధర్మములను సాధించుకోవడానికి మానవ శరీరం ఉత్తమోత్తమైనటువంటి శరీరంగా చెప్తారు. ఎందుకంటే ఈ శరీరంలో ఉండగా 7 లోకములు దర్శించవచ్చు, 7 లోకంలోనూ ప్రవేశించవచ్చు, 7 లోకముల్లోనూ అనుభూతి చెందవచ్చు. ఆ 7 లోకములకు ఆధారమైనటువంటి బ్రహ్మము అనేటువంటి స్థితిని కూడా పొందవచ్చు. అలాగే సృష్టి సంపదలన్నింటినీ అనుభూతి చెందవచ్చు, సృష్టి వైభవాన్ని అంతటినీ అనుభూతి చెందవచ్చు. దానికి విధానం ఉన్నది, దానికి ధర్మము విధానంగా చెప్పారు. కానీ ధర్మాన్ని ఆశ్రయించి ఆ విధంగా ఈ దేహాన్ని చక్కగా పోషించుకుంటూ ఎన్నో రకమైనటువంటి వైవిధ్యంతో కూడినటువంటి అనుభూతి పొందవచ్చు. దేవతలు కూడా పొందలేనంత అనుభూతి మానవ శరీరంలో పొందేటువంటి అవకాశం ఉన్నది. దేవతలు భూలోక అనుభూతి పొందలేరు, భూలోకంలో వారి భూమిని తాకడం కూడా లేదు. అలాగే పశువులు ఇతర ప్రాణులు ఇతర లోకముల అనుభూతులు పొందలేరు. మానవుడు ఒక్కడే భూలోకమును అనుభూతి చెందగలడు, ఇతర దివ్యము సూక్ష్మమైన లోకములు కూడా అనుభూతి చెందగలడు. అటువంటి శరీరాన్ని ఒకటి తయారు చేసి మానవ మనకి ఇచ్చారు. అందుకని ఈ శరీరము సృష్టికి ప్రతీకగా ఉందని చెప్తారు. సృష్టిలో ఏమున్నాయో అవన్నీ మానవ శరీరంలో ప్రక్షిప్తమై ఉన్నాయి. ఎన్నో సార్లు ఆ విషయాలు ఆయన చెప్పారు మీకు. సరకసరందరాలు 4 వ్యూహములుగా ఈ శరీరంలో ఉన్నారు. అలాగే ఏకాదశి రుద్రుడు వారి యొక్క ధర్మపత్రులతో ఈ శరీరంలో ఉన్నారు. అలాగే ప్రజాపతులందరూ ఈ శరీరంలో ఉన్నారు. వారిలో భాగంగానే కొంతమంది ఋషులుగా కూడా పనిచేస్తున్నారు. ఈ శరీరంలోనే 14 మనువులు ఉన్నారు. ఈ శరీరంలోనే 27 నక్షత్ర ప్రభావములు ఉన్నాయి. ఈ శరీరంలోనే 12 రాశుల యొక్క ప్రభావం ఉన్నది. ఈ శరీరంలోనే నవగ్రహముల యొక్క ప్రభావము కూడా అన్ని ఉన్నాయి. లేనిది లేదు ఈ శరీరంలో దర్శించాలే తప్ప. అలాంటి అద్భుతమైన శరీరం ఒకటి మానవునికి నిర్మించడం అనేటువంటిది సృష్టి నిర్మాణంలో చతుర్ముఖ బ్రహ్మ సఫలీకృతమైనట్లుగా పురాణాలు చెప్తాయి. అంటే ఎప్పుడు సృష్టికర్త అతని యొక్క కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించాడంటే, మనం చూడండి ఇవాళ 10th రిజల్ట్స్ రాగానే అందరూ 10 out of 10 రాగానే ఓ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు మీరు టెలివిజన్ చూసినా పేపర్లు చూసినా అన్ని బొమ్మలు వేసుకుంటూ 10 out of 10 మీకు మా దగ్గర చేరడానికి గోల చేస్తాం కదా. అలాగే సృష్టికర్త మానవ శరీర నిర్మాణం చేసేప్పటికీ అతనికి 10 out of 10 సిద్ధించింది. అంటే దేవతలందరూ సంతోషించారు, త్రిమూర్తులు సంతోషించారు, సృష్టికి మూల కారణమైనటువంటి అమ్మవారు కూడా సంతోషించారు. అప్పుడు ఒక అద్భుతమైన పండగ జరిగింది. అలాంటి శరీరం మానవ శరీరం. అంటే ఈ శరీరాన్ని చక్కగా అవగాహన చేసుకుని ఇందులో ఉండే దేవతలందరినీ అవగాహన చేసుకుని వారితో మనం అనుబంధం పెంచుకుంటూ ఉంటే మనకి అనేక అనుభూతులు ఇచ్చేటువంటి శరీరం ఇది. కేవలం తినటం కోసం, ఇంద్రియాలతో అవి ఇవి బయట చూడటం కోసం మాత్రమే కాదు, మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది. బుద్ధి ఆధారంగా మనం విజ్ఞానమయ జ్ఞానమయ లోకాలకు ప్రవేశించవచ్చు, ఆనందమయ లోకంలోకి ప్రవేశించవచ్చు, ఆత్మలోకంలోకి ప్రవేశించవచ్చు, ఆత్మలమే మనం పరమాత్మ లోకంలో ప్రవేశించవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. అలాంటి శరీరం మనకి దక్కినప్పుడు దాని మీద మోహం ఉండటం అనేది సహజం కదా. అదే పృథు చక్రవర్తి సాధించిన విషయాలు చూస్తే అంతకుముందు మనం చెప్పుకున్నటువంటివి అనన్య సామాన్యమైన విషయాలన్నీ కూడా ఈ శరీరంతో ఆయన సాధించాడు. అందులో భాగంగా ఆయనకి ఏం జరిగిందంటే శరీరం మీద అభిమానం వచ్చింది. ఈ శరీరాన్ని ఉంచుకోవాలి అనే అభిమానం మనందరికీ అదే కదా. ఈ శరీరాన్ని ఉంచుకోవాలనే కదా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానికి ఏ విధమైన అనారోగ్యం కలగకుండా చూస్తూ ఉంటాం. అనారోగ్యం కలిగితే ఔషధ సేవ చేస్తూ ఉంటాం. ఏదో విధంగా దీన్ని నిలుపుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా దీనికి ఒక కాల పరిమాణం ఒకటి ఉన్నది కాబట్టి అది అవ్వంగానే అది నశించడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులోంచి ప్రాణములు తప్పుకోవడం అనేటువంటిది తప్పక జరుగుతుంది. ఎవరు కూడా మహాత్ములు ఎవరు కూడా శరీరంలో అలా ఉండిపోయిన వాళ్ళు కాదు కదా. శ్రీరాముడు స్వచ్ఛందంగా వెళ్ళిపోయాడు శరీరం, శ్రీకృష్ణుడు స్వచ్ఛందంగా వెళ్ళిపోయాడు శరీరంలోంచి, మహాత్ముల కథలందరూ కూడా స్వచ్ఛందంగా పని అయిపోయిన తర్వాత వెళ్లిపోయినటువంటి వాళ్ళు. వెళ్ళకపోతే ప్రాణములు వెళ్లిపోతాయి, ప్రాణములు వెళ్లిపోతే నీవు శరీరంలో ఉండలేవు. ఈ ప్రాణములు వెళ్లిపోవటం అనేటంటే ఈ కథలో ఇంద్రుడు అష్టములను ఎత్తుకుపోవటంగా చెప్తారు. అంటే ఆ విధంగా ప్రాణములు పోగానే జీవుడికి దేహంతో ఉండే బంధం విడిపోతుంది. ఆ బంధం మనకి విడిపోయినప్పుడు శరీరంలో ఉండేటువంటి అవకాశం ఉండదు. మామూలుగా మహాత్ములు ఏం చేస్తారంటే వారి వారి కార్యక్రమములు అయిపోయిన తర్వాత వారే బంధ ఛేదనం చేసుకుంటారు. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షేయ మామృతాత్తరు. నాకు ఈ శరీరంలో ఉంటే ఇంకా ఈ శరీరానికి మృత్యు సంభవించే సమయంలో శరీరంలో ఉంటే చాలా మనకి దుఃఖం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. ఒక ఇల్లు మండిపోతూ ఉంటే అగ్ని చేత ఆ ఇంట్లోనే ఉండిపోతే ఎలా ఉంటుందో శరీరానికి మృత్యు సంభవించేప్పుడు శరీరంలో ఉంటే అలా ఉంటుంది. అంచేత శరీరంలో ఉండటం కన్నా శరీరానికి మృత్యు సంప్రాప్తించే సమయంలో మనం దాంట్లోంచి బయటకు వచ్చేయగలిగి ఉండాలి. అందుకే ఆ మంత్రం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయమామృతాత్తరే. దోసపండు దోస తీగక అట్లా అంటి పెట్టుకుని ఉంటుంది తప్ప అలా చేత్తో పట్టుకుంటే వచ్చేస్తుంది. అలా మనం ఈ శరీరంలో అంటి అంటనట్టుగా ఉండేటువంటి ఒక స్థితిలో ఉండటం అనేటువంటి నేర్చుకుంటే దీనికి మృత్యు సంప్రాప్తించినప్పుడు మనం చక్కగా మర్యాదగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఇల్లు కొట్టేస్తారంటే ఇంట్లో కూర్చుంటే లాభం, ఇల్లు కొట్టేస్తారండి పోక్లేళ్ళు అన్ని వచ్చేసినాయి, అంతా డిస్ట్రక్టివ్ ఆర్మీ వచ్చేసిందని కానీ మనం ఇలా సింహద్వారంలోంచి బయటకు వెళ్ళిపోయాం. మనం సింహద్వారంలోంచి ఇంట్లోకి బయటకు వెళ్ళడం లాంటిదే పాలభాగంలోంచి మనం బయటికి రావటం, లేకపోతే సహస్రాలలోంచి బయటికి రావటం. పాలభాగంలోంచి బయటికి రావటం అంటే ఉత్తర వాకిల్లో తూర్పు వాకిల్లోంచి బయటకు వచ్చినట్టు, సహస్రాల నుంచి బయటికి రావటం అంటే ఇట్లా ఉత్తర ద్వారంలోంచి బయటకు వెళ్ళిపోయారు. అందుకని మనకి ఉత్తర ద్వారం తూర్పు ద్వారం మనకి వాస్తు ప్రకారం కూడా అవి చాలా శుభప్రదమైన ద్వారాలుగా చెప్తారు. శరీరం కూడా ఒక గృహమే అయి ఉండటం చేత అందులోంచి కూడా అలా బయటకు వచ్చేయాలి. అలా బయటికి రాగలిగి ఉండేటువంటి ఒక పరిస్థితి ఉన్నదనుకోండి, మనం పొందవలసినటువంటి సుఖం పొంది అటుపైన ఇంకా పొందవలసినటువంటి అనుభూతి పొందవలసింది ఉంటే మళ్లీ మనం కాంక్షించడం చేత శరీరం వస్తుంది. ఇంచేత కింద తరగతిలో మీకు అదే చెప్పాను, అవిద్య చేత కామము చేత కర్మము చేత శరీరం వస్తుందని. మనం అసంతృప్తితో శరీరంలోంచి వెళ్లిపోతాం కాబట్టి మళ్లీ ఏ విషయములందు అసంతృప్తి కలిగి ఉన్నామో ఆయా విషయములందు సంతృప్తి పొందడం కోసం మళ్లీ శరీరం ధారణ చేస్తూ ఉంటాం. ఏం సందేహం లేదు, భూమి పుట్టినప్పటి నుంచి మనం ఈ భూమి మీద ఇట్లా శరీరాలు ధరిస్తూనే ఉన్నాం. తెలుసా మీకు 3 కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాం మనం, ఇంకా పూర్తిగా అనుభవించింది అవల, అందుచేత ఇంకా ఉండిపోయాం. అందుచేత అసంతృప్తి ఉన్నప్పుడు మళ్లీ తిరిగి వచ్చేస్తాం కామం చేత. అందువల్ల వెళ్లిపోతే మళ్లీ తిరిగి వస్తాం, దాని గురించి ఎంత బాధపడ్డాను. దీంట్లోనే ఉండాలనేటువంటి చేసే ప్రయత్నంలో చేసిన ప్రక్రియలన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. అందుచేత అలా నీవు నిష్ఫలం కాకుండా నీవు ఇందులో ఉండి నిర్వర్తించిన కర్మలు నిర్వర్తించి ఆ తర్వాత స్వచ్ఛందంగా బయటికి వెళ్లిపోవటం అనేటువంటి మా పెద్దలందరూ నిర్వర్తించి చూపించారు. అలాగే కారణ జన్ములను ఉంటారు వారు శరీరంలోకి కామం చేత గాని అవిద్య చేత గాని కర్మ చేత గాని రారు. వారు కేవలం లోక కళ్యాణం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం మనకి ఏముంటుందంటే అవిద్య చేత కామము చేత కర్మము చేత అంటే మహాత్ములు కొంతమంది వారు ఏంటంటే నిష్కారణంగా లోక శ్రేయస్సు కోసం భగవత్ సంకల్పం కారణంగా దిగి వస్తుంది. మనకి వేదవ్యాస మహర్షి ఉన్నారనుకోండి, ఆయన ఆ విధంగా దిగి వచ్చారు. ఎందుచేత లోక శ్రేయస్సు ఉద్దేశించి పరాశర మహర్షి కోరటం చేత ఆయన భూమి మీద ఏ విధమైనటువంటి కర్మబంధం లేకుండా 3 శతాబ్దాల దేహంలో వసించి సమస్తమైన వాంగ్మయమును ప్రపంచానికి ఇచ్చి మళ్లీ అంత స్వచ్ఛందంగానూ వెళ్లిపోయారు. ఏ కర్మ అంటుకున్నటువంటి వారు కాదు. అలాగే సుఖమహర్షి మనకు గోచరిస్తారు భాగవతంలో. అదే కాలంలో పుట్టినటువంటి శంతన మహారాజు ఆయన ఊర్ధ్వలోకాల్లో బ్రహ్మలోకాల్లో ఉండేటువంటి మహాత్ముడైన మహాభీషుడైన ఆయన ఈ పేరు ఆయన ఊర్ధ్వలోకాల నుంచి సత్యలోకం ద్వారా ప్రవహిస్తున్నటువంటి గంగను చూసి గంగ యందు మోహపడతాడు. పడి ఉండటం చేత శంతర మహారాజుగా పుట్టవలసి వచ్చిందంటే ఆమె యందు ఉండేటువంటి ఆసక్తి చేత కామము చేత శంతరుడిగా పుట్టి, అలాగే భీష్ముడు ఉన్నాడు అనుకోండి, ఆయన కర్మ చేత పుడతాడు. కామము చేత కర్మ చేత భీష్ముడు మహాజ్ఞాని, ఆయన అష్టవస్తువుల్లో ఒకరు. కాని వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కామధేవును చూసి అష్టవస్తువులందరూ ఈ కామధేవును మనం తీసుకుపోతే బాగుంటుందనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా దొంగతనం చేసి కామధేవును తెచ్చుకునే ప్రక్రియలో వశిష్ఠుని యొక్క శాపానికి గురి అయి భీష్మ పితామహుడని మనం ఎవరైతే పిలుస్తామో ఆయన గురించి ఎవరైతే గురించి అయితే మన పుస్తకం ఈ మధ్యనే ప్రచురణ చేసుకున్నామో ఆయన కర్మ చేత కామం చేత ఆ విధంగా పుట్టారు. శ్రీరాముడు ఉన్నాడు కేవలం లోక సంరక్షణార్థం పుట్టినట్టు. అవతార పురుషులకి అవిద్య లేదు, కామము లేదు, కర్మము లేదు. కొంతమంది మహాత్ములు ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కామము చేత భూమి మీద పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే దేవతలు రకరకాలుగా శాపాలు పొంది భూమి మీద పుట్టిన కథలు మనకి ఎన్నో ఉంటాయి మన వాగ్మయంలో, మిగతా వాగ్మయంలో ఉండవు. ఎందుచేతంటే మన ఋషులు ఏడు లోకముల కథలు, ఏడు లోకములలో ఉండే జీవుల కథలు దర్శించినటువంటి వారు. అందుచేత ఇప్పుడు మనకు చూడండి, ఒక్కొక్కళ్ళు నలకూబరులు తాటి చెట్లలో పుట్టారు కథ ఉంది. ఇట్లా ప్రతి వారు ఏ ఏ కర్మ చేయటం వల్ల ఏ ఏ లోకాల నుంచి వచ్చి భూమి మీద పుట్టి ఆ శాపగ్రస్తులై, అంటే శాపగ్రస్తులు ఎందుకు అవుతారంటే ఒక విషయమునందు మోహము కామము కరగటం చేస్తారు. ఇక్కడ పుదు చక్రవర్తి రావట నారాయణాంశగా దిగివచ్చి అనన్య సామాన్యమైనటువంటి కార్యములు చేసినప్పటికీ కూడా ఈ శరీరం అందు ఉండటం చేత, ఈ శరీరం చేత ఇన్ని విషయములు సాధించడం చేత దీని మీద మోహం కలిగింది. ఆ మోహం కలగకూడదని బోధ. మనకు కూడా శరీరం మీద మోహం ఉండటం చేతనే ఇది నశించే సమయం, దీనికి మరణం ఆసన్నమయ్యే సమయం ఏర్పడినప్పటికీ కూడా మనకి మోహం చేత దీని యందు బంధంతో కూడి ఉండటం చేత మరణ యాత్ర సంభవిస్తూ ఉంటుంది మనకు. ఈ మరణ యాత్ర ఉండకూడదనేటువంటిది ఋషులు అందరు మానవులు కూర్చి ఎన్నో విధాలుగా బోధ చేస్తూ ఉంటారు. దానికి కావాల్సింది భక్తి జ్ఞాన వైరాగ్యములు, అవి కలగాలి. అందుచేత ఈ పృథు చక్రవర్తికి ఈ విధంగా బోధ చేయడం జరుగుతోంది. నరుడకు శరీరం ఎట్లు వచ్చినదో సూచితివా అని అడిగారు. అవిద్య చేత, కామము చేత, కర్మ చేత ప్రారంభమైనది. జ్ఞానము పొందినవాడు దేహమందు చిక్కుకొనుకుంట సహజము. జ్ఞానము పొందినవాడు దేహమునందు చిక్కుకొనుకుంట సహజం. అంటే మనకి ఇంట్లోకి వచ్చిన వాళ్ళం మన ఇంట్లోంచి వెళ్ళిపోతామని, దేంట్లోకైనా మనం ప్రవేశిస్తే దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. జీవుడు ఎప్పుడు ఉంటాడు, అతనికి ఏర్పడే అతనే ఉండటం చేతనే అతని చుట్టూ శరీరం ఏర్పడుతుంది. ఏర్పడిన శరీరంలో కరకాలం ఉండడు, అందుకనే అతన్ని పురుషుడు అంటారు. పురుషుడంటే పురమునందు ప్రవేశించిన వాడని అర్థం. సృష్టి అందు ప్రవేశించి ఉంటాడు కాబట్టి భగవంతుని కూడా పురుషుడనే చెప్తారు, విరాట్ పురుషుడు అంటారు. సహస్ర శీర్ష పురుష పురముల నిర్మాణం చేసుకుంటూ పురముల్లో ప్రవేశించడం అనేటువంటిది సృష్టిలో ఎంత సత్యమో జీవుల విషయంలో కూడా అంత సత్యం. ప్రతి జీవి ఒక శరీరాన్ని నిర్మాణం చేసుకుని అందులో వసిస్తూ ఉంటుంది. అది చేమ కావచ్చు, దోమ కావచ్చు, మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, అన్ని జీవులు కూడా వాటి రూపములోంచి అవి రూపములు అవి ఉండటం చేత రూపాలు పెరుగుతూ ఉంటాయి. వాటి నుంచి కొన్ని కొన్ని అనుభూతులు చెందటం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దానికి ఒక కాల పరిమాణం ఉండటం చేత, కాలపరిమితి ఉండటం చేత అది నశిస్తుంది. మనం వేసుకునే మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా నశిస్తూనే ఉంటాయి. అని పుట్టినవంటారు జీవులు, పుట్టని వాళ్ళు పుట్టినవన్నీ నశిస్తాయి. ఏది పుట్టిందో అదల్లా నశిస్తుంది, పుట్టనివి నశించవు. ఇది భగవద్గీతలో మొట్టమొదటి చెప్పిన విషయం. మనం పుట్టని వాళ్ళం, పుట్టని వాళ్ళం శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనం మన శరీరమే మనం అనుకుంటాం. అది మన దురదృష్టం. ఈ ఇల్లు మనం అనుకుంటే ఎట్లా ఉంటుందో శరీరం మనం అనుకుంటే మన శరీరమే మనం అనుకుంటూ ఉంటాం. అందుకని మనకి శరీరానికి అంత అవినాభావ సంబంధం ఏర్పడటం చేత దాన్ని ఎలా తొలగించుకుంటామంటే జ్ఞానం చేత తొలగించుకుంటాం. ఈ శరీరాన్ని అంటిపెట్టుకునే మన స్వభావం ఉంటుంది, ఆ స్వభావం అంతా అవిద్య ఉంటుంది, ఆ స్వభావం అందు కామం ఉంటుంది, ఆ స్వభావం అందు కర్మ నిర్వర్తించేటువంటి జ్ఞానం ఉండదు. ఇలా ఉండడం చేత ఈ స్వభావము ఈ శరీరము ఈ జీవుణ్ణి బంధించి వచ్చిపోయి మనం నలుగురంగా ఉంటా ఉండి శరీరం. మళ్ళీ ఈశ్వరుడు ఉన్నాడు, అతడి ప్రతిరూపంగా మనం ఉన్నాం, మనకు స్వభావం ఉన్నది, దానికో శరీరం. ఎవరెవరి స్వభావాలను బట్టి వారి వారి శరీరాలు ఉంటాయండి. ఇదంతా సింపుల్ అంటుంది సరే అండి. ఎవరెవరి స్వభావమును బట్టి వారి వారి శరీరాలు ఉంటాయి. అందుకనే శరీరాలు చిట్ట చివరి దాకా మాట వినేట్టుగా ఉండవు కదా. ఎందుకని లోపల ఉండవు అంటే నీ స్వభావమునందు ఉండేటువంటి అవిద్య అజ్ఞానం దాని చిన్నతనం నుంచి చక్కగా దాన్ని మలుచుకోపోవటం వల్ల శరీరం ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతూ ఉంటుంది. స్వభావంలో మార్పులు తెచ్చుకోవడానికి కావలసిన బలం జీవుడికి ఉండదు. అందుకని స్వభావము శరీరం కలిసి జీవుని ఇబ్బంది పెట్టేసి ఇబ్బంది పెడుతున్నా అందులోంచి బయటికి రావడం తెలియదు కదా. బయటికి రావాలంటే జ్ఞానం. అసలు ఇందులోకి ఎట్లా వచ్చాం, ఇందులోంచి ఎట్లా బయటికి వెళ్ళాలి, ఇందులో కన్నా ప్రవేశించినప్పుడు బయటకు వచ్చే దారి కూడా తెలిసి ప్రవేశించాలి. బయటకు వచ్చే దారి తెలియకుండా ప్రవేశిస్తే అభిమన్యుడు కథలాగా అయిపోతుంది కదా. ఇది కూడా ఏడు పద్మములతో కూడినటువంటి వ్యూహం ఈ శరీరం. ఇందు ప్రవేశించిన వాడు ఇందులోంచి మళ్లీ ఈ పద్మ వ్యూహం నుంచి బయటికి రాగలిగినటువంటి జ్ఞానం ఉండాలి. లేకపోతే ఇందులోనే చచ్చిపోవటమే అభిమన్యుడు ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించి చచ్చిపోయినట్లుగా మనకి కథలు చెప్తారు. అంచేత మనకి దేంట్లో అయినా ప్రవేశించడమే తెలుసు తప్ప అందులోంచి నిష్క్రమించడం తెలియదు. మనం శరీరంలో ప్రవేశిస్తాం, అందులోంచి బయటికి రాలేము. మనం సంసారంలో ప్రవేశిస్తాం, అందులోంచి బయటికి రాలేము. మనం వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో ప్రవేశిస్తాం, అందులోంచి బయటికి రాలేము. వాళ్ళు పంపించేస్తే తప్ప ఉద్యోగం అయితే వాళ్లే పంపించేస్తారు, వ్యాపారం అయితే లాస్లు వచ్చేసి ఇంకా సార్లేని ఆపిస్తారు కదా. నష్టాలు వస్తే వరకు వ్యాపారాలు చేస్తూనే ఉంటారు కదా. వృత్తి అంటే ఏదైనా నువ్వు పుట్టినప్పుడు లేదు కదా నీ వృత్తి ఉందా, నీ పుట్టంగానే ఉద్యోగం ఉందా లేదుగా, నీ పుట్టంగానే వ్యాపారం ఉందా లేదుగా. ఇవన్నీ దారిలో సంక్రమించడమనే నువ్వు వెళ్లిపోయే లోపల అన్ని అప్పచెప్పేసేయాలి. అది తెలివి, ఆ తెలివి కావాలి. ఇప్పుడు మనం ఏదో వృత్తిలో చేరామండి, వృత్తి ఎప్పుడో చేరావు, వృత్తిలో 25 ఏళ్ళకి చేరావు, ఎప్పుడు వదిలేయాలి, కనీసం ఇంకా 5 ఏళ్ళు పోతాం అనగానే వదిలేయాలి కదా. చిట్ట చివరి వరకు వృత్తిలో ఉంటారంటే ఎట్లా, ఏదైతే నీకు సగంలో వచ్చిందో దాన్ని సగంలోనే పంపించు. సంసారం ఎప్పుడొచ్చింది, అది 25 ఏళ్ళకే వస్తుంది. సంసారంలో ప్రవేశించిన వాడు దాంతో ఊరికే పనివేసి కూర్చుంటే ఎట్లా ఉండవు కదా దాంతో కదా. సంసారముతో శాశ్వతంగా సంసారం అంతా ఉండదు కదా అని తెలిసి ఉండాలి. శాశ్వతంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఉండదు కదా అని తెలిసి ఉండాలి. శాశ్వతంగా ఈ ఆస్తులు పాస్తులు స్థితిగతులు ఉండవు కదా అని తెలిసి ఉండాలి. శాశ్వతంగా ఈ శరీరం ఉండదు కదా అని తెలిసి ఉండాలి. తెలుసుంటాం ఒక పద్ధతి. ఇందులో శాశ్వతంగా ఉండని వాటిలో ఇరుక్కుని ఉన్నామా, ఇరుక్కోకుండా వెళ్లిపోవటానికి సులభంగా ఏర్పాటు చేసుకుని ఉన్నామా. చూడండి, మనం పైజమాలు వేసుకుంటూ ఉంటాం, ఏవో కట్టుకుంటూ ఉంటాం, దానికి దూముడు వేసుకున్నాం అనుకోండి, మనకి ఎమర్జెన్సీ వస్తే వెంటనే దూముడు ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. పీటముడి వేసుకున్నాం అనుకోండి, సమయానికి ఆ పీటముడి తీయలేక జరగకూడదవన్నీ ఆ పైజమాలో జరిగిపోతుంది. అలాగే శరీరంలో అలాగే ఆడవాళ్ళకు కూడా అలా ఉంటాయి కదా, కట్టుకునేవి కట్టుకునేవి విప్పేసుకోగలగా, కట్టుకున్నవన్నీ విప్పేసుకోగలగాలి కదా. అన్ని కట్టుకునేవే ఒక్కడే వస్తాడు, నగ్నంగా వస్తాడు కదా. పుట్టంగానే బట్టలు దోచేసామన్న వచ్చినది కదండి, బట్టలు వేసారు. వెళ్లేప్పుడు అదే చేస్తారు మన వాళ్ళు, పరిస్థితులు తెలియక సూటు బూటు వేసి లోపల పెట్టేస్తారు. మన వాళ్ళు అన్ని తీసేసి పంపించేస్తారు కదా. ఎందుచేత వస్తా వట్టిదే పోతా వట్టిదే. ఈ వచ్చేవాడు ఎలా, నువ్వు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావో వెళ్లేప్పుడు అలా ఉండాలండి. అంటే అన్ని విప్పేసుదరమని కాదు నేను చెప్పేది, అన్నిటితోనూ బంధం లేకుండా బతకాలి. అందుకని చెప్పడమే ఆ ఉర్వారుకమే త్రయంబకం యజామహే. కొద్దిగా మంత్రం అయితే చదువుతాం కానీ శివుడు నవ్వుకుంటుంటాడు అక్కడ వీళ్ళ మొహం. వీళ్ళు దేనికి రెడీగా ఉండరు, ఊరికే అడుగుతారు తప్ప. నువ్వు ఏది ఉడదీసినా ఒప్పుకోం కదా, అన్నీ ఉండవు, అన్నీ ఉంచు నన్ను తీసుకెళ్లిపోవని చెప్పాలి. అన్నీ ఉంచు, అవి తీసే కానీ నన్ను తీసుకెళ్లిపో. అన్నీ ఉండగా వెళ్ళిపోతే అంతగానో సుఖం ఏందండి, మనం ఉండగా అన్నీ వెళ్ళిపోయింది అనుకోండి. అలా ఉండాలంటే దాంతో మనకి ముడిపడి ఉండకూడదు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి మూడు చెప్తాం కదా లలిత సహస్రనామంలో. బ్రహ్మగ్రంథి విభేదిని అంటాం, విష్ణుగ్రంథి విభేదిని అంటాం, రుద్రగ్రంథి విభేదిని అంటాం. మూడు గ్రంథులు ఛేదనం చేయమని అడుగుతూ ఉంటాం. ఇంకా బాగా తీవ్రంగా చేసే వాళ్ళు చాముండాయ విచ్ఛేన మహాన్ అంటే ఏంటి, దేహంతో బంధం, మనసుతో బంధం, అటు పైన నీకుండేటట్టు జ్ఞానంతో బంధం, మూడు పోవాలి. అంటే నీవు బుద్ధి మనసు శరీరం మూడుతో బంధం లేకుండా అందులో ఉండాలి. అది బంధం లేకుండా అందులో ఉండటం చాలా సుఖం. బంధం వేసుకుని అందులో ఉంటే అది ఎప్పుడు తగలబడిపోతుందో తెలియదు. అందుకనే పూర్వజన పాఖ్యాన మనం గురు పూజల్లో బాగా వివరించుకున్నాం. అది ఎటు పోవడానికి మనకు తెలియదు. వాడు ప్రజాగరుడు, ప్రజ్వారుడు ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి రకరకాలుగా జర అంటే ముసల్తనం రాగానే మొదలైపోతే అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇంకో చోట నొప్పి, మంగళం కింద కూర్చోలేం, గట్టిగా కూర్చోలేం, నడవలేం, ఇలాంటివన్నీ వస్తాయి. ఎంత బాగా వాకింగ్లు చేస్తున్నా వచ్చేస్తాయి, కొంతకాలానికి వచ్చేస్తాయి. 90 ఏళ్ల తర్వాత నడిచేవాళ్ళు ఎవరు ఉన్నారు కదా. అంచేత ఉన్నాడు మంచిదే, ఉన్నంతకాలం శరీరం బాగా పంచకడ్డాలాగా ఉండాలి. కానీ ఇందులో ఉండవు ఎప్పుడు అనేది గుర్తు. అది గుర్తున్నవాడు సుఖపడతాడు, అలా గుర్తు లేని వాడు కష్టపడతాడు. అందుచేత చిక్కకొనుకున్నట్ట సహజము కనుక దేహం నుండి పుట్టి కల్పింపబడిన గృహము, భార్య, భర్త మొదలగు వాని ఎందు మమకారం ఉండదని వేరుగా చెప్పవలనా. మామూలుగా ఎక్కువసేపు భార్య అంటూ ఉంటారు, అందుకే రాసిన వాళ్ళు ఎంత మగవాళ్ళు అవటం చేస్తారు. నేను ఎందుకంటే భార్య భర్త అని చదువుతూ ఉంటా, ఎందుకంటే భార్యకు భర్త అంతా, భర్తకు భార్య అంతే కదా. అంచేత దేవుణ్ణి కూడా మనం వాడు వీడు అంటూ ఉంటాం, మగవాడుగా సంప్రదిస్తాం. దేవుడు మగవాడు కాదు, ఆడది కాదు. రాసిన వాళ్ళంతా మగవాడు వల్ల, ఆ మగవాళ్ళు అవటం వల్ల దేవుణ్ణి హీ అంటారు. హీ కాదు, షీ కాదు, అది ఇట్ అన్నారు ఉపనిషత్తుల్లో, వేదాల్లో. భగవంతుని భగవంతుడు అంటాం ఏంటండి, భగవతి అనసుగా. ఏం చేతంటే రాసిన వాళ్ళంతా పురుషులు అవటం చేత అలా వచ్చేసింది అన్యాయంగా. నిజానికి దైవం మగవాడు కాదు, ఆడది కాదు, అది రెండూ కలిపినటువంటి ప్రజ్ఞ. అందుచేత ఇక్కడ భార్య మొదలగు వారి ఏంటంటే, భార్య అనుకోవాలి, భర్త మొదలగు వారు అనుకోవాలి కదా. భార్య భర్తలు ఇద్దరికీ సంతానం, వాళ్ళకి ఏర్పడిన ఆస్తులు, ఇక వీటితో బంధం ఉండదండి. దేహంతో బంధం ఉన్న వాడికి దేహ సంబంధితమైన అన్ని విషయాలతోనూ బంధం కదా. ఉండబట్టే కదా, పూర్వకాలం ఎక్కడో మనవాడోడు ఉంటే వాడు ఎప్పుడో ఉత్తరం రాస్తే మనం చూసుకుని మళ్లీ మనం ఉత్తరం రాస్తే వాడికి పంపిస్తే 4 రోజులకు ఒకళ్ళ గురించి వాళ్ళు తెలిసేది. ఇప్పుడు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మాటిమాటికి వాడు డబ్బులు కూడా కట్టుకోకుండా వాట్సాప్ ఇచ్చాడు కాబట్టి వాయించుకుంటూ రకరకాలుగా బాధపడతాం. ప్రతి వాళ్ళు అది పట్టుకునే కూర్చుంటారు. 4 ఇంటికి వచ్చారనుకోండి, ప్రతి వాళ్ళు ఇది పట్టుకుంటారు. ఆ 4 ఒక సూర్యు కిందే ఉంటారు, ఎవరికి వాళ్ళు ఇట్లా నొప్పుకుంటూ కూర్చుంటుంటారు కదా. ఏది సమిష్టి, ఏది ఒకరితో ఒకరి పరస్పర అయినటువంటి అనుభూతి ఆనందం, ఏం లేదు, ఇది పట్టు కూర్చున్నారు లేచిన దగ్గర నుంచి ఇదే కదా. అందుచేత అంతలా మమకారం పెరిగిపోతుంది. టెక్నాలజీ వల్ల జ్ఞానం రాలే మనకి, గుర్తుపెట్టుకో. టెక్నాలజీ వల్ల మనకి బాగా ఇంకా మమకారం పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువైపోయాయి, అలా జరుగుతోంది. అందుచేత దేహమునందు పుట్టి కల్పింపబడిన గృహము భార్య సంతానము భర్త మొదలగు వారి మమకారం ఉండదని వేరుగా చెప్పవలన ఈ దేహమునందున్న అంతర్యామిగా ఆత్మ పరిశుద్ధుడు స్వయం ప్రకాశము గలవాడు అన్ని దేహములలో ఒకడే ఉన్నాడని తెలియ. దీనిని ఆత్మగా దర్శిస్తే అదే ఆత్మగా అందరిలోనూ వెలుగొందుతూ ఉన్నటువంటి ఈశ్వర దర్శనం కూడా అవుతుంది. ఆత్మ దర్శనం అవటం వల్ల ఈశ్వర దర్శనం, ఆత్మ దర్శనం అన్నా ఈశ్వర దర్శనం అన్నా ఒకటే. నీలో నీకు నువ్వెవరో నీకు కనిపిస్తే నీవు దేవుడి ప్రతిమగా నీకు తెలుస్తుంది. అలాగే అందరిలోనూ అదే విధంగా ప్రతిమగా ఉన్నాడని కనిపిస్తుంది. అందుచేత అందరి యందు ఉన్నటువంటిది ఒకే ఒక భగవంతుడని తెలుస్తుంది. ఇట్లా అందరి యందు ఏర్పడి ఉన్నటువంటి దైవాన్ని దర్శనం చేస్తూ ఉంటే దాన్ని వాసుదేవ దర్శనము అంటారు. అలా దర్శనం చేయకుండా మనం వాసుదేవ మంత్రం ఎంత చేసుకున్నా ఉపయోగం లేదు. అంత దర్శనం అలా దర్శనం చేయకుండా విష్ణు సహస్రనామాలు ఊరికే పిండి కొట్టినట్టు ఇలా దంచుతున్నాం అనుకోండి, రోల్లో వేసి రోకలతో దంచినట్టుగా నామాలు చదివేస్తూ ఉంటాం కదా, ఏం ఉపయోగం లేదు. ఎదుటి వాళ్ళలో ఉండే దైవాన్ని దర్శించాలి. ఆ దైవం యొక్క ప్రతిగా జీవుడు ఉన్నాడు. అతడు దైవా అతడు స్వయం ప్రకాశకుడు. అతని చుట్టూ ఉండే స్వభావమే అతను ఏడిపిస్తుంది. ఎవరిని ఏడిపించినా వాడి స్వభావమేనండి, ఇంకోటి కాదు. వాడి స్వభావంలో వాడికి అవిద్య ఉంటుంది, తెలియదు. చెప్పినా విను అనుభవం చేత కొంతమంది తెలుస్తుంది. పెద్దలు చెప్పడం వల్ల దాన్ని అనుసరించడం వల్ల కొంతమంది తెలుస్తుంది. పెద్దల వల్ల తెలుసుకున్నటువంటి వాడు దాన్ని అనుసరిస్తూ ఉండేటువంటి వాడు బుద్ధిమంతుడు. లేదు తెలుసుకుందామని వేరు అలా నిప్పులో పెడితే కాల్చుందని చెప్పారనుకోండి, నేను పెట్టి చూస్తారంటే తప్పకుండా పెట్టు, కాల్చుడు. మళ్ళీ ఇంకోసారి పెడతావా? పెట్ట. ఎందుకని? అనుభవం వచ్చింది. ఎందుకని? అలా పెరుగుతున్న జ్యోతిలో వేలు పెడితే కాల్చుంది, కాల్తే బాగా మంట పుడుతుంది, అది వెంటనే తగ్గదు, కొన్నాళ్ళు పడుతుంది, సెప్టిక్ కూడా అవ్వచ్చు. ఇలాంటివన్నీ బాగుండే విజ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జాతి ఎలా ఉందంటే పెద్దలు చెప్పింది ఏమైనా మేము సొంతగా తెలుసుకో తప్పకుండా తెలుసు. ఎవరెవరు ఎంత స్వతంత్రించి తెలుసుకుందాం ఉంటారో వారు అంత స్వతంత్రించి తెలుసుకోవచ్చు, తప్పలేదు. అలా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటుంటే త్రూ ఫూలిష్ ఎక్స్పెరిమెంట్స్ విల్ కమ్ ఎక్స్పీరియన్స్, దట్ ఎక్స్పీరియన్స్ విల్ స్లోలీ సెటిల్ డౌన్ యాజ్ విజ్డమ్. అందుకనే ఒక పెద్ద ఆయన ఒక వాక్యం చెప్పారు పరమ గురు, ఫ్రమ్ ఫూలిష్నెస్ టు ఎక్స్పెరిమెంట్, ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్ టు ఎక్స్పీరియన్స్, ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ టు విజ్డమ్ అన్నారు. ఎలా ఉంది కదా? నాకు వంట వచ్చని వంట చేసాం అనుకోండి, మనకి రాకపోతే ఆ వంట చేసినా ఏదో కాలిపోతుంది. ఓహో ఇంతసేపు పెట్టకూడదు పోయి మీద. ఇంకోసారి ఏమో బియ్యం బాగా ఉడకం అనుకోండి, ఓహో ఇంకొంచెం నీళ్లు పోయాలి అని తెలుస్తుంది, స్టవ్ వెలిగించాలి అని తెలుస్తుంది. నీళ్ళు ఎగిరిపోయేంత వరకు ఉంచకూడదు, చెట్ల చివరికి. ఎట్లా తెలుసుకుంటాం? అదే ఇంట్లో అమ్మో అత్తగారు చెప్పింది అనుకోండి, సులభంగా తెలుస్తుంది. ఆ అత్తగారు చెప్పేదండి నాకు, అమ్మ చెప్పేదండి నాకు, నా అంతర్వాడు నేను అనుకున్నాను. మా చిన్నప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు హాస్యంలో వాడు గుడుగు వాడు అంటూ ఉండేవాడు, ఎవరైనా చెప్పిన నా అంతర్వాడు నేను అంటుంటాడు. నా అంతర్వాడు నేను, నాకు తోచి నేను చేస్తాను, చెయ్యి నేర్చుకో, ఎలాగైనా తప్పదు, అనుభవం రావాలి. అందుకని అనుభవం ద్వారా నేర్చుకోవడం ఒక పద్ధతి. పెద్దలు ఇచ్చిన వాంగ్మయం చదువుకుని తద్వారా నేర్చుకోవడం ఒక పద్ధతి, సరాసరి పెద్దల ద్వారా నేర్చుకోవడం ఒక పద్ధతి. మూడు పద్ధతులు. ఏదో పద్ధతిలో నీకు జ్ఞానం కలిగితే నువ్వు సుఖపడతావు, జ్ఞానం కలగకపోతే బంధింపబడి దుఃఖపడుతూ ఉంటావు. అందుకని ఇందులోనూ మనకి అసలు మనం ఆత్మలము, మనకి శరీరం ఏర్పడి ఉన్నది అనేటువంటి ఒక భావం ఉండదు ఎవరికి. మనం ఆత్మలము, మనకి జ్యేష్ఠుడిగా మన ఎందే జ్యేష్ఠ శ్రేష్ఠ అంటూ ఉంటాం కదా విష్ణు, మన ఎంది ఈశ్వరుడు మనకన్నా జ్యేష్ఠుడుగా ఉన్నాడు, మన నెంబర్ టూ. మన నుంచి పుట్టుకొచ్చింది మన స్వభావం నెంబర్ త్రీ, అది మన తమ్ముడు. ఆ స్వభావం బట్టి శరీరం, అందరికీ ఇంత పట్టలు రావు కదండి. కొంతమందికి వస్తే వారి స్వభావం కదా, ఎవరెవరి స్వభావాలు బట్టి వారి వారి ఆకారాలు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత స్వభావం తమ్ముడు, ఆ తమ్ముడి నుంచి ఇంకో తమ్ముడు, నలుగురు. రూపము స్వభావము, నీవు నిన్ను అన్ని విధాలుగా నడిపించేటువంటి అన్నగారు నీలోనే ఉన్నాడు. అన్ని విధాలుగా నడిపించేటువంటి అన్నగారు నీలోనే ఉన్నాడు, వాడి పక్కన చూడవు. రాముడి మాట వింటమాలి కదా లక్ష్మణుడు బతికిపోయాడు. భరతుడి కదా సమస్య లేదు, ఎప్పుడు రాముడి భావంలోనే ఉంటాడు. రాముడు ఏం చేస్తాడు అని అలాగే చేస్తాడు భరతుడు. అందుకనే రాముడికి భరతుడికి అసలు తేడా తెలియదు. రామాయణం చదువుకుంటే ఇతడు రాముడా ఇతడు భరతుడా అనేటువంటి సందేహం వస్తూ అట్లా ఉంటారు ఇద్దరు. హనుమంతుడి మహాజ్ఞానికి భరతుడిని చూస్తే రాముడే చూస్తున్నట్టు అనిపించింది. ఎందుచేత రాముడు ఎలా ఉంటే తన రాముడు ఎలా పలికితే తన అలా పలుకుతాడు, రాముడు ఎలా ప్రవర్తిస్తే తను అలా ప్రవర్తిస్తాడు, అలాంటి వాడు భరతుడు. లక్ష్మణుడు అతను సంకర్షణ వ్యూహంలోంచి పుట్టినటువంటి వాడు, అందుచేత అతనికి అహంకారం ఉంటుంది. అతను చిన్నతనంలోనే గమనించాడు మనం మన అన్నయ్యతో కూడి ఉంటే తప్ప మనం అంత గొప్పగా ఉండవని. లక్ష్మణుడు అన్నయ్యతో కూడి ఉంటే తప్ప మనం అంత గొప్పగా ఉండవని తెలుసుకున్నాడండి. అందుకనే లక్ష్మణుడు మనకి ఆదర్శ పురుషుడు. మనంతా అహంకార పురుషులమే. ప్రతి వాళ్ళని నా అంతటి వాళ్ళని నేను అనుకుంటూ ఉంటాం కదా. నా అంతటి వాడు నేను అనుకున్నట్టు లక్ష్మణుడు ఎప్పుడూ రాముడిని అంటిపెట్టుకుని ఉంటాడు. రాముడిని లక్ష్మణుడు అంటిపెట్టుకుంటాం అంటే మనలో ఉండేటువంటి ఈశ్వరుని అహంకార పురుషుడు మనం ఎప్పుడు అంటిపెట్టుకుంటూ ఉంటే మనకు దర్శనం అంతా సుదర్శనంగా ఉంటుంది. అంటే కనబడుతున్న దాంట్లో సత్యదర్శనం అవుతూ ఉంటుంది. లేకపోతే నువ్వు చూద్దాం అనుకునే చూస్తూ ఉంటాయి ఎంతసేపు. నువ్వు చూద్దాం అనుకునేది చూడటం వేరు, నువ్వు చూద్దాం అనుకునేది నీ స్వభావం నుంచి చూస్తూ ఉంటావు. నీ స్వభావం నుంచి నువ్వు చూస్తుంటే అది అక్కడ ఉన్నది కాకపోవచ్చు, అక్కడ ఉన్నది కాకపోవచ్చు. అందుకనే నువ్వు చూసేది మిథ్య అని చెప్పారు శంకరాచార్య. ఉన్నది మిథ్య కాదు, నువ్వు చూసేది మిథ్య. నువ్వు చూసేది నీ స్వభావం బట్టి ఉంటుంది. ఎదుటివారిలో చూస్తున్నప్పుడు కొంతమందికి వారిలో ఉండేటువంటి కళ్యాణ గుణాలు కనిపిస్తూ ఉంటాయి, మరికొంతమందికి వాళ్ళలో ఉండేటువంటి అవగుణాలు కనిపిస్తుంటాయి. దీన్ని బట్టి నీ బట్టి ఎంత బాగా అవగుణాలున్న వాళ్ళలో కూడా సుగుణాలు చూసేటువంటి భక్తులు ఉన్నారు. ఎన్ని సుగుణములు ఉన్నా వారిలో అవగుణాలు చూసేటువంటి దుర్జనులు ఉన్నారు. దేని బట్టి? స్వభావాన్ని బట్టి. దేన్ని మార్చుకోవాలి? స్వభావాన్ని మార్చుకోవాలి. ఈ స్వభావం మార్చుకోవాలంటే ఈ స్వభావాన్ని తీసుకెళ్లి నీవు నీ స్వభావం కలిసి నీలో ఉన్న ఈశ్వరుడితో అనుసంధానం చెందాలి. అలా అనుసంధానం చెందితే నీకేం తెలుస్తుంటే అసలు నువ్వు చాలా అలా ధగ 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 మెరిసిపోయేటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఒక జ్యోతి స్వరూపుడు అని తెలుస్తుంది. అందుకనే ఆత్మస్వరూపులారా, జ్యోతిస్వరూపులారా, దివ్య స్వరూపులారా అని బోధిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏం చేద్దంటే అది మన నిజస్థితి. కానీ మనం ఎట్లా ఉంటామంటే నాసిగా మన స్వభావంతో కూడి ఈ శరీరంతో తంటాలు పడుతూ ఉంటాం. ఈ శరీరం ద్వారా ఏర్పడినటువంటి విషయాలతో బాగా ముడిపడిపోయి ఉంటాం. దాన్నే సంసారం అంటారు. అంటే ఆస్తులు పాస్తులు స్థితిగతులు తర్వాత మనకునే బాంధవమిత్రులు ఇదే గోల తప్ప అది 50% స్వభావము శరీరము. దాన్ని అధిష్ఠించి ఆత్మ, ఆత్మ అధిష్ఠించి పరమాత్మ, పరమాత్మే ఆత్మగా ఉంది. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ దేహములందున్న అంతర్యామియగు ఆత్మ పరిశుద్ధుడు స్వయం ప్రకాశము గలవాడు అన్ని దేహములలో ఒకడే ఉన్నాడని తెలియదు. మనం కళ్ళు మోసుకుంటే పాల భాగంలో మనకి వెలుగల ఎందుకు దర్శనం కాదండి? మనం వెలుగు స్వరూపులమే కదా. ఎందుకు కాదంటే మన స్వభావం అనేటువంటి అవిద్య బాగా కప్పేసి కళ్ళు మోసుకుని భూమధ్యంలో దర్శనం చేస్తుంటే అలా దర్శనం చేయలేకుండా అనేక అనేకటువంటి అనవసరమైన భావములు మేఘములుగా కమ్మిపోతుంది. కళ్ళు మోసుకుని చక్కటి నీలాకాశం దర్శనం చేయండి అన్నాం అనుకోండి, అది కేవలం ఒక క్షణం కూడా నిలబడదు. ఎందుకంటే అనేక అనేక భావములు కారుమేఘాల్లాగా కమ్మిస్తుంటాయి. ఎందుకలా కలగాలి? నువ్వు కోరుకున్నది నీలాకాశ దర్శనం అనుకున్నప్పుడు కన్నులు మూసుకుని ఓం అని ఇక్కడ తరంగములు ఇక్కడ చేరంగానే నీకు ఒక నీలమైనటువంటి ఆకాశం ప్రకాశవంతంగా కనిపించవచ్చుగా. అది నీ నిజమైనటువంటి రంగు. అది ప్రతి జీవుని యొక్క నిజమైనటువంటి రంగు లేత నీల ఆకాశం. భగవంతుని రంగు ముదురు నీల ఆకాశం. అందుకనే మనం రాముడు కృష్ణుని నీలాకాశంగా నీల రంగులో వేసుకుంటాం. ఆయన కన్నా కొంచెం మన ఎందు తెలుపు ఎక్కువ, అందుకని నీలం కాంతి కొంచెం లైట్ బ్లూ అని అలా ఉంటుంది. అది నీ నిజ నిజమైనటువంటి కాంతి కానీ నీకు దర్శనం కాదు. ఎందుచేత దాని మీద రకరకాల కారుబొబ్బులన్నీ చేరిపోయి, అందుకని కన్నులు మూసుకుని మనం అరుణాం కరుణాతరంగితాక్షి మనంగానే చక్కని ఎర్రటి కాంతితో అమ్మవారిలా దర్శనమిస్తూ ఆభరణాలు వాటి కాంతులు అవన్నీ ఎందుకు దర్శనము. అలాగే ముక్తావిద్రుమ హేమనీల ధవలక్షాయై అంటే కనిపించద్దు. అలాగే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపు. హిరణ్మయవపు అంటే బంగారు కాంతితో శరీరం, బంగారు కాంతి పట్టుబట్టలుగా కనిపిస్తాయి భగవంతుని. ఆయన నీలస్వరూపుడు, అందుకనే అలా బొమ్మలు వేసినప్పుడు శరీరం నీలంగాను దాని మీద అట్లా పట్టుబట్టతో ఉన్నట్టు పచ్చడి కాంతితో ఉన్నట్టు వస్త్రాలు వేస్తారు తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు పిచ్చి పిచ్చిగా వేసుకుంటారు. రకరకాల బొమ్మలు ఏమో మనకు బోర్డు ఉన్నాయి కదా. అందుచేత మనం సహజంగా మంది నీలకాంతి, సహజంగా మనకి ప్రకాశం అన్నది, సహజంగా మన ఈశ్వరుని యొక్క ప్రతిరూపాలు. అది మనకి ఎందుకు తెలియదంటే శరీరము స్వభావము రెండు మన మింగేసి ఉండటం చేత మనం స్వభావంగా బతుకుతూ ఉంటాం. అందులో ఎవరెవరు వారు వారి స్వభావాలుగా బతుకుతూ ఉంటారు. ఎవరైనా అంతే, వారి స్వభావాన్ని దాటి వారు బతకలేరు. అందుకని ఆ స్వభావాన్ని దైవీ స్వభావంగా మార్చుకోవటానికే సాధన. దైవీ స్వభావంగా మార్చాలంటే దానికి శిక్షణ ఇవ్వాలి. స్వభావాన్ని నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వేదో చేస్తానంటే కాదు, పెడ ఒక దీక్ష పుచ్చుకుని ఒక శిక్షణ తెచ్చుకుంటూ ఉంటే ఆ శిక్షణ ప్రకారం మనం క్రమంగా నడుస్తుంటే కొన్ని దశాబ్దాలకి దాంట్లో కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కానప్పుడు ఈ అవిద్య అలాగే ఉంటుంది. అవిద్య ఉన్నంతసేపు కామం ఉంటుంది, కామం ఉన్నంతసేపు కర్మ ఎందు అవకతాకలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు జన్మలెత్తుతూనే ఉంటాం. అందుచేత ఈ ఆత్మ అన్నదేహంలో ఉన్నవాడనే తెలుస్తుంది. అతడు గుణములకు ఆశ్రయముగా ఉన్నవాడు గాని గుణములు కలవాడు కాదు. ఆత్మకు ఈ రజోగుణము తమో గుణము సత్వగుణము అనేటువంటిది నీ స్వభావం బట్టి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. అంచేత మనం చేసేటువంటి దీక్ష, మనం పుచ్చుకునేటువంటి దీక్ష, మనం చేసేటువంటి సాధన అంతా కూడా మనకేం చేస్తుంటే తమస్సును రజస్సును బాగా హరించి మన సత్వము నిలబెట్టి సత్వము నుండి నిత్యసత్వంలోకి ఉద్ధరిస్తుంది. నిత్యసత్వంలోకి ఉద్ధరిస్తే అప్పుడు గుణములకు అతీతంగా జీవుడు సుఖంగా ఉంటాడు. లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి బంధంతో ఉంటాడు. రజోగుణం చేత బంధం ఉంటుంది, తమోగుణం చేత బంధం ఉంటుంది. రజోగుణం చేత బంధం అంటే కావాలనుకోవడం వల్ల ఏర్పడిన బంధాలు, తమోగుణం చేత బంధం అంటే అక్కర్లేదనుకోవడం వల్ల వచ్చిన బంధాలు. కొన్ని అక్కర్లేదనుకుంటే ఉండవలసిన అక్కర్లేదనుకుంటే బంధాలు వస్తాయి. ఉండకూడదు ఉండాలనుకుంటే బంధాలు వస్తాయి. ఏది కావాలి ఏది అక్కర్లేదు తెలిసిన వాడు తదనుగుణంగా కావాల్సినవే పుచ్చుకుంటాడు, అక్కర్లేదు వదిలేదు. మన ఇబ్బంది పెట్టేవి మనం అట్లా పెట్టుకు కూర్చుకుంటామా? పెట్టుకు కూర్చున్నాం అని చెప్పి శరీరమే ఇబ్బంది పెడుతుంది అనుకోండి, ఈ నిత్యసత్వంలో ఉండేవాడు శరీరంలో కూడా బయటకు వచ్చేస్తాం. అలాంటి జ్ఞానం మనకి పెద్దలు వేలాది సంవత్సరాలుగా ఇచ్చి ఉన్నారు. దాన్ని మనం పొందడం కోసం ఈ భాగవత ప్రవచనాలు. అంతేగాని ఏదో కొన్ని రామకథలు కొన్ని కృష్ణ కథలు కొంత ప్రశంస అవి చేసుకుంటే ఆ కాసేపు బాగుంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి దిగిడిపోవడంగానే వెనుకటి గుణ మేళమాను కదరా సుమతి అనేది అలాగే మాట్లాడుతుంది. మన మాటల్లో మార్పు రాదు, మన చేతల్లో నాణ్యత రాదు. ఏం నేర్చుకున్నట్టండి? మన ఆహార విహారాల్లో మార్పు రాదు కదా. అంటే మన తినే విధానంలో మార్పు. ఇంతకన్నా బాగా నాణ్యతగా తినగలమా, ఇంతకన్నా మంచి విషయాలు చూడగలమా, ఇంతకన్నా మంచి విషయాలు వినగలమా, ఇంతకన్నా మంచి మంచి స్పర్శలు పొందగలవా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మరి అది కలిగి ఉండాలి తప్ప అదే విధంగా ఉంటే అదే స్వభావం ఉంటుంది కదా. అందుకనే మనకి ఏం చెప్తారు, క్రమంగా కొంత నిద్రాశక్తి తగ్గించుకో, ఓ పావుగంట తగ్గించు, రోజు నెలకో పావుగంట తగ్గించుకుంటే క్రమంగా ఒక సంవత్సరం అయ్యేసరికి ఓ 2 గంటలు ముందు లేచేటువంటి అవకాశం వస్తుంది. నిద్ర లేవటమే మనకి వాటికి ఇబ్బందిగా ఉందంటే మన శరీరం మనం ఎంత బాగా బంధించేసింది. మనం ఏదో పెద్ద పెద్దవన్నీ చాలా చేసేస్తున్నాం అనుకుంటాం తప్ప ఎన్ని చెప్పినప్పటికీ శరీరం చెప్పినట్టు వినేవాళ్ళమే మనం, స్వభావం చెప్పినట్టు వినేవాళ్ళమే. అది హెన్పెక్కడంటే పెళ్ళమాట వింటామంటే అది జీవుడికి వాడి స్వభావమే వాడి పెళ్ళం. ఆ స్వభావం రకరకాలుగా నేను మడతలు పెట్టేస్తుంది. నిజానికి జీవుడు గుణముల చేత బంధింపబడలేదు, ఇంద్రియముల చేత బంధింపబడలేదు, మనస్సు చేత బంధింపబడలేదు, దేని చేత బంధింపబడి ఉన్నాడు. దాని ఎందు మోదు పట్టడం చేత, మోహం చేత బంధంలోకి వస్తా. ఈ ఆత్మ ఈ దేహములందు వ్యాపించి ఉన్నది, వ్యాప్తము చేయబడినదిగా కూడా ఉన్నది. అంతేకాదు తాను ఇందులో అంతా వ్యాప్తి చెంది తాను ఇందులో ఉండటం వల్ల పరిశ్రమలు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అతని వల్ల పరిసరాల్లో కూడా వ్యాప్తి కలిగిస్తూ ఉంటారు. ఆత్మకి వ్యాప్తి అనేటువంటిది సహజంగా ఉన్నది, ఎందుకంటే అతడు మాత్రం విశ్వాత్మ స్వరూపుడైనటువంటి వాడి యొక్క ప్రతీక కాబట్టి అతని ఎందు ఏ గుణములు ఉన్నాయో ఇతని ఎందు ఆ గుణములే ఉంటాయి. నిజానికి బాగా మనం దివ్యలోక ప్రవేశం ధరించి మంచి అనుభూతులు కలిగితే మనకు కూడా చతుర్భుజాలు ఉన్నట్టు కనిపిస్తాం. ఎందుకని అతని ప్రతిరూపమే అయి ఉండటం చేత మనం అందుకనే వైకుంఠానికి వెళ్తే మీకు అందరూ చతుర్భుజాలతోనే కనిపిస్తారు. ఇదేంటి అందరికీ వీళ్ళందరికీ 4 చేతులున్నాయని మనం వెంకటేశ్వరం గుడికెళ్ళాం అనుకోండి, ఆ బయట ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి జయ విజయలకు కూడా చతుర్భుజాలు కదా. ఎందుచేత నిజానికి మనకి చతుర్భుజాలు ఉన్నాయి, కానీ మనం 2 భుజాల్లోనే ఇరుక్కుపోయి ఉన్నాం. మిగతా 2 భుజాలు అదృశ్యమైపోయినాయి. ఏమిటి అదృశ్యమైపోయినాయంటే మనకి స్వభావము శరీరం ఈ 2 దృశ్యం. ఇంకేం ఈ స్వభావానికి ఇష్టాయిష్టాలు ఉంటుంది. మిగతా 2 ఏమిటి, ఆత్మ పరమాత్మ, ఆ 2 తెలియము. నిజానికి మనం ఆత్మస్వరూపులం అయి ఉంటాం చేత పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపాలుగా భావం. అది ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అయమాత్మ అంటుంటారు చేత మనం ఎప్పుడు నేను జీవుణ్ణి, నా స్వభావాన్ని నేను జాగ్రత్తగా మలుచుకుంటాను అనుకోవాలి. అదేమో నేను చూసి నవ్వుతూ ఉంటుంది, నువ్వు మలిచేది ఏంట్రా, నిన్ను ఎప్పుడో మడిచేసి జేబులో పెట్టేస్తున్నా. ఈ స్వభావాన్నే క్షరపురుషుడు అంటారు. ఈ స్వభావానికి ఆధారమైనటువంటి ఆత్మనే అక్షర పురుషుడు అంటారు. ఈ ఆత్మకు మూలమైనటువంటి ఆయన పురుషోత్తముడు అంటారు. ఇట్లా చెప్పారు, ఒకే విషయం లక్ష రకాలుగా చెప్పారండి మన వాళ్ళు. ఏకంశ త్రిపురా విప్రా బహుధా వదంతి ఎన్ని రకాలుగా చెప్పారు. పోనీ ఈ విధంగానే వీడికి అర్థమవుతుందేమో, పోనీ ఈ విధంగా వీడికి అర్థమవుతుందేమో అని రకరకాలుగా చెప్పినా ఎన్ని చెప్పినా మనం మన శరీరం అనుకుంటాం, మన స్వభావాన్ని మనం వదలం, అంతే ఉంటాం కాబట్టి ఇలాగే ఉంటాం. అంతేగాన బాగుండే అవకాశం. అందుచేత పృథు చక్రవర్తి నిమిత్త కారణంగా చతుర్ముఖ బ్రహ్మ మనందరికీ బోధ చేస్తున్నాడు. అది వేదవ్యాస కృతము కదా. ప్రస్తుతం ఎంత మనకి ఎవరు చెప్తారు, సౌనకాది మునులకు సూత్రుడు చెప్తున్నాడు, అలాగే సుఖ మహర్షి పరీక్షిత మహారాజుకు చెప్తున్నాడు, మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు, అందులో భాగంగా బ్రహ్మదేవుడు పృథు చక్రవర్తికి ఇట్లా చెప్తున్నాడు అని చెప్తున్నాడు. అందుకని జ్ఞానం కలగటం వల్ల మనం సుఖపడతాం తప్ప మరో మార్గం లేదు. ఎంతకాలం జ్ఞానం కలగదో అంతకాలం మోహం ఉంటుంది, మమకారం. జ్ఞానం అనేటువంటిది అగ్ని లాంటిది, నీకుండే మమకారాన్ని అంతటి దగ్ధం చేసి నిన్ను అన్నిటి నుంచి విడుదల చేసి అక్కడే ఉంచుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లిపోవచ్చు. అలా వెళ్లిపోకుండా అందులో ఉంటూ మోహపడకుండా చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. అది గొప్ప విషయం. అలాంటి వాడిని జీవన్ముక్తులు అంటారు. ముముక్షు అంటే వాడు ఏది తనకి అంటదు కానీ అన్ని చేస్తుంది. ఏది తనకు అంటదు అంటే ఏదైనా ఒకటి లేదుటా అంటే వాడికి బాధ లేదు. ఎందుకంటే అసలు మనం వచ్చినప్పుడు ఏం లేవుగా, మనం వచ్చినప్పుడు ఏమున్నాయండి? ప్రతి వాళ్ళం వచ్చినప్పుడు మహా అయితే ఒక రెండు అడుగుల శరీరంతో వచ్చాం అంతేగా. అంత కూడా ఉండదేమో, 18 కూడా ఉంటుందేమో. అది నెమ్మదిగా అలా పెరిగి 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 ఇంత అయిపోయింది. నిలువుగాను పెరిగింది, కొంతమందికి అడ్డంగా కూడా పెరిగిపోతుంది. సో అందులోకి దాంట్లోకి మనం ప్రవేశించిన వాళ్ళు అని గుర్తుందనుకోండి ఎప్పుడు. అందుకనే పురుష సూక్తులు చదువుకోవడం రోజు కదా. అబద్ధం పురుషం పశుం అంటూ ఉంటాం కదా. ఋషులు భగవంతుని ఆ విధంగా బంధించి యజ్ఞం చేసి సృష్టి అంతా నిర్మాణం చేశారని చెప్తారు. అట్లాగే మనం ఈ పురుషులు ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మీరుండం బట్టి కదండి మీ స్పెషాలిటీ జరుగుతున్నాయి. మీరే లేకపోతే ఏమైందని, మీ నుంచి ఏర్పడిన వాటిలో మీరు ఇరుక్కోకూడదు అనేటువంటిది జ్ఞానం. అది మీ నుంచి ఏర్పడిందే మీ శరీరం కూడా, కాబట్టి అందులో కూడా ఇరుక్కోకూడదు. ఈ ఆత్మ ఈ దేహమునందు వ్యాపించి ఉన్నది, వ్యాప్తము చేయబడినదిగా కూడా ఉన్నది. దానికి ఆవరణ లేదు, అది సాక్షిగా మాత్రం ఉన్నది. అందుకనే యోగంలో ఏం చెప్తారంటే, ఏం జరుగుతుందో చూస్తూ ఉండరా, ఊరికే తాపత్రయపడక. జరుగుతున్నది చూస్తూ ఉండు. నువ్వు చూస్తూ ఉంటే నీకు కర్తవ్యం తెలుస్తూ ఆ కర్తవ్యం మేరక నిర్వర్తించుకుంటూ. కవి ఒక కథ రాశాడు అనుకోండి, కథలో తను కూడా పాత్రగా వచ్చేస్తాడు. కానీ కవి చేతిలో కవి పాత్ర ఎప్పుడు అతని అధీనంలో ఉంటుంది కదా. ఎలా కావాలంటే అలా మలిచేస్తాడు పాత్రలు. కొంతమందిని కావాలంటే దూరదేశాలు పంపించేస్తాడు పాత్రలు, కొంతమందిని చంపేస్తాడు, కొంతమందిని పుట్టిస్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు కవి కదా. అలా నీ జీవితానికి నువ్వు కవిగా ఉన్నావనుకుంటే, నువ్వు ఏమి అంటక ముట్టక అందులో ఉంటే కవి ఏ విధంగా అన్ని నిర్వర్తిస్తుకుంటూ దేన్ని మిగల్చకుండా పుస్తకం అయిపోయినా తాను వేరుగానే ఉంటాడుగా. పుస్తకంలో పాత్ర ధారణ చేసినటువంటి కవి కూడా పుస్తకం వేరుగా ఉంటుంది, తాను వేరుగా ఉంటాడు. అట్లా తన జీవితం పుస్తకానికి తాను వెలుపలుగా ఉన్నాడు అనుకోండి, అది ఎంత గొప్ప విషయం. ప్రతి జీవితం దానికి ప్రతి 7 ఏళ్ళు ఒక చాప్టర్ కింద, అది మనకి 14 ఏళ్ళ కాదు, 12 ఏళ్ళు, 84 సార్లేండి అంతకన్నా కదా. 12 చాప్టర్ల బుక్, ఒక్కొక్క చాప్టర్లో 7 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేజీ అనుకోండి, 84 పేజీల పుస్తకం. నీ పుస్తకం నువ్వు రాసుకుంటున్నావు, దానికి బయటగా నువ్వు ఉండొచ్చుగా. అలా ఉండగలిగితే వాడు కవి అన్నారు. అలా ఉండగలిగినటువంటి వాడు గణపతి. అందుకని ఆయన కవులకే కవి అన్నారు. ఆయన కవిం కవీనాం. ఎందుకు పరమేశ్వరుడికి పార్వతీదేవికి గణపతి అంటే అంత ఇష్టం అంటే, ఆయన సహజంగా చిన్నతనం నుంచి అలా ఉండగలిగాడు. ఎప్పుడు శుద్ధులు బుద్ధులు చెప్పాల్సిన అవసరం రాలే గణపతి. ఎందుకని వాళ్ళిద్దరి యొక్క ప్రతిరూపం. కుమారస్వామికి కొంత శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది, గణపతికి ఆ బాధ లేదు. మొదటి నుంచి వెలుపలగానే ఉంటాడు. అందుకనే ఆయనకే వాడతారు అలాంటివి. ఇప్పుడు కవిం కవీనాం ఉపమ శ్రవస్తవం అని ఇంకెవరికి చెప్పండి. మళ్ళీ విష్ణు సహస్రనామంలో విష్ణువుకి చెప్తారు, అలాగే శివ సహస్రనామంలో శివుడికి చెప్తారు, అలాగే అమ్మవారికి చెప్తారు. వీళ్ళందరూ వారు సృష్టించిన దానికి వెలుపలగా ఉంటారండి. మనం కూడా మనం సృష్టించిన దానికి వెలుపలగా ఉండాలి. అందులో ఇరుక్కుపోయి ఉండవు. మనకు మనం సృష్టించింది, మన నుంచి ఏర్పడిందే మన శరీరం కాబట్టి దానికి వెలుపలగా ఉండటం అనేటువంటిది యోగ సిద్ధి. దానికి ప్రయత్నం చేసుకోవటం అనేటువంటిది భగవద్గీతలో 8వ అధ్యాయంలో బాగా ఇచ్చారు. అంచేత ఆ విధంగా ఆ బోధ ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాబట్టి ఈ ఆత్మకు వేరుగా నేనను భావము లేదు, సర్వము తానే, దీనిని దేహము కన్నా వేరుగా గుర్తింపవలను అని. అందుకనే ఈ దేహం నేను అనుకోకుండా ఉంటాం అనేటువంటిది పొద్దున్న అలా గుర్తొచ్చిందనుకోండి, యు ఆర్ ఆల్రెడీ సంథింగ్. అలా అద్దంలో మనం చూసుకుంటాం కదా, పూర్వకాలంలో పళ్ళు తోముకునేప్పుడు ఎదురుకుండా అద్దం పెట్టుకునేవాళ్ళం కదా, ఎప్పుడో ఒకసారి అద్దం చూసుకుంటాగా ఉండదు. ఇప్పుడు అన్నీ అద్దంలోనే, దంతధారణ దగ్గర నుంచి వస్త్రధారణ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా అద్దాలు. అద్దాల్లో మనకు అనిపించేది ఏమిటి? నువ్వు కనిపించాలి నీ కళలో కాంతిగా. చూస్తే నీ కళలోకి నువ్వు చూస్తే నీ కళలో ఎంత కాంతి ఉందో నీకు కనిపిస్తుందా, అది నీ కాంతి. కానీ మనం ఏం చూస్తాం? మన జుట్టు చెరిగిపోయిందా లేదా చూసుకుంటూ ఉంటాం కదా, మనం వేసుకున్న బట్టలు బాగున్నాయో లేదో చూస్తూ ఉంటాం, పెట్టుకున్న ఆభరణాలు బాగున్నాయో లేదో చూస్తూ ఉంటాం. అంటే నీకు నువ్వంటే నీకేమిటి అవగాహన? నీ శరీరమే అంట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ దేహమును తనకన్నా వేరుగా గుర్తింపవలను. అందుకనే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వింటే చాలా ఆశ్చర్యమేస్తుంది. భక్తరాజు మహారాజు అనేటువంటి ఒక మహాభక్తుడు ఆయన. ఆయన ఎప్పుడు శరీరం కల్లా ఉండేవాడు కాదు, ఆ శరీరం కూడా కొంచెం స్థూలంగా ఉండేది. ఆయన శరీరంలో ఉండేవారు కాదు, బయట తిరుగుతూ ఉండేవారు ప్రజ్ఞగా, అవసరమైతే శరీరంలోకి వచ్చేవారు. ఆయన ఎప్పుడు ఇది తన శరీరాన్ని చూపించి ఇది ఇది అంటూ ఉండేవారు. ఇది అనే ఆయన ఇది అని మాట్లాడేవారండి, దీన్ని చూపించి ఇది మన నేను అంటాను కదా, ఇది నేనే నీ మొహం, ఇది నీ శరీరం నువ్వుగా, నీ బట్టలు చూపించి నేను అన్నట్టుగా ఉంటుంది. ఇది వస్త్రం అంటున్నాం కదా, ఇది వస్త్రమే, దేహం కూడా వస్త్రం. మహాత్ముడు దీన్ని వస్త్రంగా చూస్తాడు, ధరించినటువంటి వస్త్రంగా చూస్తాడు. చూసి దీంట్లో ఎంతగానో ఉంటారంట కుమారు అని అడుగుతాడు. దీంట్లో ఎంతకాలం ఉంటారంటా, మీ ఇష్టం అంతకాలం ఉంటారని చెప్పాడు. లేదు కొంచెం ఇది ఇబ్బంది పెడుతోంది ఉండమంటావా అంటే నేనేం చెప్తాను, ఆయన నిర్ణయం చేసుకో, మనం కాదు చెప్పేదానికి. 75 తర్వాత వెళ్ళిపోదాం అనేటువంటి నిర్ణయం ఉందని చెప్పారు సార్ అని చెప్పి, తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు మా గురువు గారు తలుచుకుంటే మాత్రం ఇందులో ఎక్కువ కాలం ఉండాల్సి ఉంటుంది. ఎందుకని ఆయన గురువుకి అంత సమర్పించడు, ఎలా ఆయన అప్పుడే రావడం వీల్లేదంటే వెళ్ళిపోతాడు. ఆయనకు గురువు గారు ఉన్నారు, ఆయన మన షిర్డి సాయిబాబా కన్నా అదే స్థాయిలో ఉండేటువంటి వారు. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, అనంతానంద సాయిష్ అని, చాలా అద్భుతంగా ఉంటారు. ఆయన ఉండమంటే ఉండాలి ఇందులో నేను అని చెప్పి అంటే ఆయనకి అందులో ఉండటమే పెద్ద ఇబ్బందిగా ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవారు. దానికి దీనికి ఇప్పుడు స్నానం చేయించాలని వాడే, నేను ఆయన కలిసిందే 70 ఏళ్ళప్పుడు. దీనికి ఇప్పుడు స్నానం చేయించాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఎప్పుడు తోస్తే అప్పుడు స్నానం చేసేవారు, ఏ పెద్ద రూల్స్ పెట్టుకోలే. దీనికి ఇప్పుడు స్నానం చేయించాలని మనం ఏమనుకుంటాం? నేను స్నానం చేస్తున్నాను, దీనికే స్నానం, ఆత్మకి స్నానం కదా, శరీరానికే స్నానం కదా. దీనికి బట్టలు వేయాలి, అలాగే దీనికి అన్నం పెట్టాలి. అలాంటి వాళ్ళతో మనకు ఒక ఉన్నాం అనుకోండి, మనకి కనీసం అప్పుడప్పుడు గుర్తొస్తుంది ఇది అని కదా, ఇది మనం కాదు, ఇది మనకి ఏర్పరిచినటువంటి సౌకర్యం. ఇప్పుడు మీ మోటార్ సైకిల్ మీ కారో ఉందనుకోండి, నేను అంటున్నారా దాన్ని, ఇది అంటారు. ఎంత కొత్తదైనా, ఎంత కొత్తదైనా ఇదే, అది ఇల్లైనా అంతే, కళ్ళదుడైనా అంతే, ఏది నేనన్నాం కదండి. శరీరాన్ని ఎందుకు నేనంటాం? మనకు అవగాహన లేకపోవటం వల్ల. ఆ అవగాహన కలిగించడానికే ముందు జ్ఞానం అంటారు. ఈ దేహంలో ఉండేటువంటి దేహికి కౌమారం లేదు, యవనం లేదు, వృద్ధాప్యం లేదు, ఏమీ లేదు. దేనికి ఉంది? శరీరానికి. మొట్టమొదటి రెండో అధ్యాయంలోనే కౌమారం యవ్వనం తథా అంటూ మొదలు పెడతారు కదా గురుగారు కృష్ణ పరమాత్మ. దీనికి బాల్య వస్తుందిరా, కౌమార వస్తుంది, యవ్వన వస్తున్నది, వృద్ధావస్థ ఉన్నది, దీని గురించి నీకు లేదు. అందుకే చూడండి, 70 ఏళ్ళు వచ్చినా మనసు సావదు, పచ్చిమిరపకాయ బజ్జి చూడంగానే తినాలి. వాడికి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏర్పాటు అయిపోయిన మిక్సర్ ఉంటుంది కదా బయట, మనకి ఏదైనా పచ్చిమిరపకాయ బజ్జి అంటే రాయలసీమ వెళ్ళాలి. మన వాళ్ళందరికీ ఇక్కడ బీచ్ లో మిక్సర్ అలవాటు అయిపోయింది అనుకోండి, చిన్నప్పుడు 10 ఏళ్లకే. వాడికి 80 ఏళ్ళకి వెళ్ళాడు ఎంతగానో ముందు మనసే చెప్తుంటే మిక్సర్ తిను అని చెప్తాను. ఆ తర్వాత బుద్ధి అని చెప్తుంటే తింటే ఎరగదు కదా అని, అలా అని వదలకుండా 2 చెంచాలు తినేస్తాం, మిగతాది పనిచేస్తాం. ఎందుకని మనం ఇలా పట్టుపడిపోయి ఉంటాం. కానీ ఆత్మకు అలాంటి పట్టు ఉండదు. ఎప్పుడు ఆయన ఆత్మస్వరూపుడును అని భావం చేస్తే ఈ ఆత్మ 7 రకముల ఆవరణములను తొడుగులుగా వేసుకుందని తెలుస్తుంది. అహంకారం అనేటువంటిది ఒక ఆవరణ, బుద్ధి అనేటువంటిది ఒక ఆవరణ, మనస్సు అనేటువంటిది ఒక ఆవరణ. 8 రకాల ఆవరణలు. అహంకారం 8, 7వది బుద్ధి, 6వది మనస్సు, ఆ తర్వాత పంచేంద్రియములు, పంచావరణలు, పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచగా 5 ఆవరణలు. ఈ 5 అధిష్టించి 6 ఆవరణలుగా మనస్సు ఉంటుంది. మనస్సును అధిష్టించి బుద్ధి ఉంటుంది, బుద్ధిని అధిష్టించి అహంకారం ఉంటుంది. నేను అంటూ ఉంటాను కదా. ఈ ఇన్ని ఆవరణలతో కూడినటువంటి ఒక వెలుగు. అంచేత నేను నిజస్వరూపం అంటే కన్నులు మోసుకుంటే నీలో ఉండేటువంటి ఒక వెలుగు స్తంభంగా నిన్ను దర్శనం చేసుకోవడం కోసమే శివారాధన, లింగారాధన. లేదా అది ఒక చక్కని ఆ మానవాకరణ రూపంలో దర్శనం చేసుకోవడానికి విరాట్ పురుషుడు, విష్ణువు అన్నారు, లేదా అమ్మవారు. ఏదైనా అది వెలుగు రూపం, అది నీవే అని తెలియటం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఆ రూపంగానే అన్నిట్లోనూ వెలుగుని చూస్తున్నాం అనుకో, అప్పుడు నీకు సమస్యలు చాలా తగ్గిపోతాయి. లేకపోతే అది అలా సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఈ జ్ఞానము కలగవలనన్నచో ఇటు తెలిసిన వాడు నాయందుండను, దేహమునందుండి దాని గుణములు అంతక వర్తించు. ఇలా ప్రతి మాటకు గుర్తించుకుంటున్నావు అనుకోండి, అతడే నేను, అతడెవరు, పరమ. సోహం 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 అంటే అతడే నేను, అతడే నేను. అతడు సర్వవ్యాపకుడు, అతడు సర్వశక్తిమంతుడు, అతడు సర్వతేజవంతుడు, నువ్వు అతడు ఒకటే అనే భావన ఉన్నప్పుడు ఒకే సూర్యుని యొక్క బయటకు వచ్చిన ఒక కిరణంలాగా మనం అలా గుర్తుపెట్టుకుంటే మనకి వీటన్నిటితో ఉండేటువంటి బంధం కొంత తగ్గి అది బంధంగా కాకుండా అనుబంధంగా ఉంటుంది. బంధం వేరు, అనుబంధం వేరు. అనుబంధం అంటే దాంతో ఉంటుంది కానీ దాంతో ముడి వేసుకుని ఉండదు, దాని అనుబంధం అంటారు. భార్యాభర్తలు అనుబంధంతో ఉండొచ్చు, బంధం కూడా వేసుకోవచ్చు. అలాగే బంధువులతో అనుబంధంతో ఉండొచ్చు, బంధం వేసుకోవచ్చు. అలాగే మిత్రులు, అలాగే సంఘం, అలాగే అన్ని విషయాలు అది బంధమా అనుబంధమా అని చూసుకోవాలి. అంచేత ఇక్కడ చెప్తుంది చతుర్ముఖ బ్రహ్మ ఏం చెప్తున్నారంటే, పృథ్వీ చక్రవర్తికి అనుబంధం ఉండాలి, బంధం ఉండకూడదు అని చెప్తారు. ఈ జ్ఞానము కలగవలనన్నచో తనకు ఏర్పడిన ధర్మమును ఆచరించు, దానిపై కోరిక లేక ఉండి దాని ఎందు శ్రద్ధ కలిగి ఉండవరనండి బా అని చెప్పాడు ఒక వాక్యంలో. ఈ ఒక వాక్యం ఊరికే ప్రయత్నం చేసి వదిలేస్తా. ఈ జ్ఞానము కలగవలనసో తనకు ఏర్పడిన ధర్మమును ఆచరించు. ప్రతి వాడికి వాడికి ఒక ధర్మం ఉంటుంది. అంటే ఒక విద్యార్థికి వాడి ధర్మం వాడుకుంటుంటుంది, ఒక గృహస్థుకు వాడి ధర్మాలు వాడుకుంటాయి, ఒక వృత్తి నిర్వర్తించేవాడికి వాడి ధర్మాలు ఉంటాయి, ఒక ఉద్యోగం నిర్వర్తించేవాడికి వాడి ధర్మాలు ఉంటాయి, ఒక వ్యాపారం నిర్వర్తించేవాడికి వాడి ధర్మాలు ఉంటాయి. అలాగే వాడికి సంతానం కలిగితే సంతానం విషయంలో ధర్మాలు ఉంటాయి. అలాగే పురుషులైతే కొన్ని ధర్మాలు ఉంటాయి, స్త్రీలైతే కొన్ని ధర్మాలు ఉంటాయి. వయసును బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి, వృద్ధాప్యంలో ధర్మాలు మారుతూ ఉంటాయి. వృద్ధాప్యంలో కూడా ఇంకా మనం అంతకు ముందు ఉండేటువంటి ఆశ్రమంలో ఉందామని ప్రయత్నం చేయటం అది మనని మనం అపహాస్యం చేసుకున్నట్లు. ఏ ఏ ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు అంటే అర్థమది ఏమిటంటే, ఆశ్రమ ధర్మం అంటే నువ్వు పసివాడిగా ఉంటే ఎట్లా ఉండొచ్చు, యవనుడు అయితే ఎలా ఉండొచ్చు, గృహస్థాశ్రమం స్వీకరిస్తే ఎలా ఉండొచ్చు, మధ్య వయస్కులు ఎలా ఉండాలి, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇలా ఉంటుంది. అలాగే నీ స్వభావం బట్టి నీకు సంఘంలో ఒక ఉద్యోగం వ్యాపారమో ఏర్పడుతుంది. దాన్ని నిర్వర్తించేటువంటి విషయంలో ఆ ధర్మాలు పాటిస్తూ ఉండాలి. నువ్వు పురుషుడు అయితే నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి, స్త్రీలైతే కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇలా ఏ ధర్మాలు తెలియకుండా అడ్డగోలుగా పెరిగితే అన్ని ఇబ్బందులే. అంటే సంతాన పోషణానికి ధర్మాలు, అలాగే ధన సముపాదనకి ధర్మాలు ఉన్నాయి, కామ పరితృప్తికి ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ తెలియకుండా మనం ప్రపంచంలోకి ప్రవేశించేసామనుకోండి, రకరకాల దెబ్బలు తింటాం అనేటువంటిది సహజంగా జరిగింది. అభినేర్పడానికే శ్రీరాముడుగా వచ్చాడు, అభినేర్పడానికి అనేక అనేక అవతారములు వచ్చినాయి, మహాత్ములు వచ్చారు, ఎంతో మంది దివ్య పురుషులు దిగి వచ్చి ఎన్నో ధర్మాలు ఆచరించి చూపించారు. అంచేత అలాంటి ధర్మాలు నువ్వు ముందు ఆచరించడం నేర్చుకోవాలి. దానిపై కోరిక లేకుండా ధర్మములు ఆచరించినప్పుడు అది జరుగుతున్నటువంటి ఏర్పడుతున్న విషయములందు మనకి కోరికలు పుట్టకుండా చూసుకోమన్నారు. అలానే మనకి దాని మీద కోరిక లేకపోతే మనకంత పట్టుండదు కాబట్టి శ్రద్ధ తగ్గింది. ఇప్పుడు మన ఇంట్లో కూర్చోనుకోండి, మనం మాట మాటికి తుడుచుకుంటూ ఉంటాం. సంస్థలో కూర్చోనుకోండి, మనం తుడుస్తామా? ఏం చేత నాది అనుకుంటే ఉండే శ్రద్ధ నాది అనుకోకపోతే ఉండదండి తమ. అందుకని చూడండి, సంస్థలలో ఉండేటువంటి సౌకర్యాలన్నీ దుర్వినియోగం అయిపోతుంది. అది ఎందుకంటే అది ఎవరిది కాదు, మనకి ప్రభుత్వం ఆస్తులు ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడు దుర్వినియోగం అవుతుంటే ఎవరికి పడరు. అవి ఇల్లు కావచ్చు, అలా ఎన్నో క్వార్టర్స్ నాశనం అయిపోతూ ఉంటాయి 30 ఏళ్లలోనే నాశనమైపోతుంది. ఇంకా ఫర్నిచర్ ఫిక్సర్స్ చెప్పనే అక్కడ, అదే నీళ్ళు అయితే 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా జాగ్రత్తగా కాపాడు. ఎందుకని నాది అంటే ఉండే శ్రద్ధ నాది కాదంటే ఉండదు కదా. కానీ నాది నాది కాదు అనే సంబంధం లేకుండా నువ్వు దేంతో ప్రతిస్పందిస్తున్నావో దాని ఎందు మోహం లేకుండా దాని ఎందు శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు సొంత వ్యాపారం అనుకోండి, పొద్దున 7 ఇంటికి వెళ్ళిపోతారండి. సంస్థలో పని అనుకోండి, 8 ఇంటికి వెళ్తావు, వెళ్తే వెళ్తారు, లేకపోతే అదేంటి. అదే స్వచ్ఛందం అంటే ఒక రకంగా ఉంటాం, మన కోసం అంటే ఇంకో రకంగా. వాట్ ఈజ్ వాలంటరీ అండ్ వాట్ ఈజ్ మ్యాండేటరీ, రెండింటికి మన సంస్కారం బట్టి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది మనకి డబ్బులు ఇస్తారట, మన ప్రవచనాలు చెప్తూ ఉంటే చాలా శ్రద్దగా ఏది మానకుండా ఎప్పుడు చెప్తూ ఉంటారండి కదా. డబ్బులు ఇవ్వట ఏమీ చేయట అన్న చోట కూడా అలాగే ఉండటం, దేని గురించి శ్రద్ధ ఉంటే కదా. అంటే శ్రద్ధ ఉండి కర్తవ్యమునందు ఒక కాముకుడికి ఎంత శ్రద్ధ ఉంటుందో అలాంటి కామ దృష్టి లక్షణం లేకుండా అదే శ్రద్ధ చూపించమని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సృష్టి అట్లా చేశాడు ఆయన, ఆయనకి ఏం కావాలండి సృష్టి అంతా. ఇంతమందిని ఇట్లా పుట్టించి ఇవన్నీ ఏర్పాటు చేయకపోతే ఆయనకి ఏమిటండి నష్టం? అసలు మనకు అవగాహన లేదు సృష్టి అంటే కదా. మనకు ఒక సూర్యమండలమే తెలియదు, ఒక భూగోళమే తెలియదు, సూర్యమండలం. అటువంటివి 12 సూర్యమండలాలకు కలిపి ఒక కేంద్రం సవిత్ర మండలాలు. అలాంటి కొన్ని సమూహాల సవిత్ర మండలాలకు ఒక భర్గోదయ మండలం, వాటన్నిటికీ ఒక అదితి. ఇందులోంచి ఇది పుట్టించుకొచ్చి ఇన్ని ఏర్పాటు చేసి వీటన్నింటి జీవులు నింపి వీళ్ళు తినటానికి తిండి ఏర్పాటు ఎన్ని పని ఎంత చేశాడు. మనం గట్టిగా ఒకరు లేక ఇద్దరిని పోషించడానికి నానా బాధపడుతుంది. ఇదంతా దేనికోసం చేశాడు? శ్రద్ధ. మోహం ఉందా? లేదు. మోహం లేక శ్రద్ధతో చేయటం అనేటువంటిది ఆయన చేసి చూపించాడు. అందుకనే ప్రజాపతులు ఋషులు వాళ్ళందరూ ఏర్పడి మేము ఎలా పనిచేయాలి తండ్రి అని అడిగితే ఆయన ఉంటే చెప్పాడు, నాలాగే చేయండి రా అని చెప్పాడు. సహయజ్ఞ ప్రజా సృష్వా, నేనే విధంగా ప్రజల కోసం ఈ సృష్టి అంతా చేశానో మీరు నాలాగే అలాగే చేయండి, దేని ఎందు మోహపడకండి. ఒక అత్రి మహర్షి ఉంటాడు, దేని ఎందు మోహం ఉండదు. ఒక వశిష్ఠ మహర్షి ఉంటాడు, దేని ఎందు మోహం ఉండదు కదా. ఓ మరీచి మహర్షి ఉంటాడు, దేని ఎందు మోహం ఉండదు. అలాగే భృగు మహర్షి ఉంటాడు, దేని ఎందు మోహం ఉండదు. చేయవలసిన పని ఎందు శ్రద్ధ తగ్గదు. మంది కాకపోతే ఒక రకమైన శ్రద్ధ, మంది అయితే ఒక రకమైన శ్రద్ధ. అది మన సంస్కారంలో ఉండే తేడా అంతే. నీదనుకుంటే ఒక రకంగా ఉంటావు, నీది కాదనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి ఆపేస్తా. ఎవరో ఒక మన సొంతడు ఒక మిత్రుడు, నేనేదో నేను ఎప్పుడు భగవద్ అనుగ్రహంగా చతుశ్చక్ర వాహనంలో తిరిగేవాడిని, కానీ నాకు అప్పుడప్పుడు ఏమో వాళ్ళు వెళ్ళు ఇది కొనుక్కోండి బాగుంటుందంటే వాళ్ళు చెప్పారని కొనుక్కుని ఒకటి పెట్టుకుని ఉండేవాడు. అట్లా ఒక బండి ఒకటి వచ్చింది నా దగ్గరికి, పుష్పకని, మంచి ఆంజనేయ రంగులో ఉంది, మీరు తీసుకోండి సార్ బాగుంటుందంటే పోన్లేని తీసుకున్నా. ఎవరో వాళ్ళు వాడుకుంటారు. నా చుట్టూ చాలా మంది కుర్రాళ్ళు ఉండేవాడు. అందులో ఒక కుర్రాడు అది తీసుకుని, ఈ బండి నేను ఒక రెండు మూడు రోజులు వాడుకోవచ్చా అన్నాడు. వాడుకోడు, పెట్రోల్ ఉందా అన్నాడు. ఎప్పుడు నిండానే ఉంటుంది. నా అలవాటు ఏంటంటే వాహనంలో పెట్రోల్ ఎప్పుడు నిండా ఉంటుంది, మళ్లీ కొట్టించేప్పుడు మళ్లీ నిండా ఉంచుతా. అంతేగాని విరితిగా ఉండి అయిపోతుందేమో అనుకున్నప్పుడు కొట్టించడం ఉండదు. ఎప్పుడు 20 లీటర్లు కొట్టించామనుకోండి, మళ్లీ కొంత 3-4 రోజులు అయిపోయినది, మళ్ళీ 20 లీటర్లు వేస్తే ట్యాంక్ ఫుల్ గా ఉంటుంది. మరి స్కూటర్ అంటే ఎంత పడుతుంది? మహా పడితే 5 లీటర్లు. నిండా ఉంది, చక్కగా వాడుకోవచ్చు. వాడుకుని ఆయన పూర్తిగా వాడేసి దాంట్లో పెట్రోల్ అంతా వాడేసి, అది ఇంకా పెట్రోల్ అయిపోయిందని తెలిసిన తర్వాత తెచ్చి, నేను ఊళ్ళో లేనప్పుడు ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. సరే ఇంట్లో పెట్టి వెళ్ళిపోతే మనం ఎలాగూ వాడాం. ఇంకోళ్ళు ఆ బండి కావాలి, నేను కొన్నాళ్ళు వాడుకోవచ్చా అని అడిగారు. అలాగే వాడుకో అని ఇస్తే వాడు ఎంతసేపు కిప్పుకుంటున్నా అందులో చేయను రాదు. అది స్టార్ట్ అవ్వదు. అప్పుడు ట్యాంక్ లో చూస్తే నేను లేదు, పెట్రోల్ లేదు. పెట్రోల్ లేదు, వేయించిస్తాలే అప్పుడు వాడుకుంది కానీ ఎందుకు నేను వేయించుకుంటానని తీసుకెళ్ళాను. ఈ పెట్రోల్ అంతా వాడేసి ఇక్కడ పెట్టొచ్చిన ఆయనకి అక్కడి నుంచి 2 రోజుల్లో భయంకరమైన లాస్ వచ్చింది వ్యాపారం. భయంకరమైన లాస్ వచ్చింది వ్యాపారం అంటే కని విని ఎరుగినంత నష్టం వచ్చింది. నష్టం వస్తే వాళ్ళు అమ్మోదిబో అంటూ చెప్పాడు నాది ఇలా వచ్చింది నష్టం అని. వాడు మాస్టర్ గారిని అనుసరించేవాడే, నేను మాస్టర్ గారిని అనుసరించేవాడిని. ఆయనకి చెప్పాను మాస్టర్ గారు వీడికి ఇలా చాలా భయంకరమైన లాస్, ఇలా ఎప్పుడు రాకూడదు కదా, ఇలా వచ్చింది ఏంటంటే, అప్పుడు ఆయన అన్నారు నాతో, 5 లీటర్ల పెట్రోల్ కోసం కక్కుర్తి పడ్డ వెధవకి ఇంతకన్నా ఎక్కువ రావాలి లాస్. నువ్వు ఎంతో సహృదయంతో స్కూటర్ ఇస్తే మళ్లీ నీకు స్కూటర్ ఇచ్చేప్పుడు దానిండా పెట్రోల్ కొట్టి ఇవ్వాలనేటువంటి జ్ఞానం కూడా లేని వెధవకి వాడికి ఎంత నష్టం వచ్చిందంటే అంతకన్నా 10 రెట్లు నష్టం రావాలని చెప్పారు. అంతేకాదు ఇంకా వ్యాపారం పెరగదని చెప్పారు. అదే అంత శాపం పెడితే శాపం కాదు, వాడు బుద్ధి ఎలా ఉందని. అలాంటి బుద్ధి ఉండేవాడు వ్యాపారం ఎలా పెరుగుతుందన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మందంటే ఒక పద్ధతి, ఇంకోటిదంటే ఇంకో. ఇప్పుడు పక్కవాడి కారులో వెళ్ళనుకోండి, పెట్రోల్ కొట్టిద్దాం అనుకోవద్దు మనం. కనీసం కారు వాడిది పెట్రోల్ మనం కొట్టిస్తామా? అబ్బాయి వద్దు అబ్బాయి వద్దు అంటాడు వాడు. వద్దని నన్ను కొట్టించాలి కదా. మాటిమాటికి వాడి కారు ఎక్కుతూ వాడి కారులో పెట్రోల్ కొట్టించి కూడా తిరిగేసి, మాటిమాటికి వాడి స్కూటర్ ఎక్కేసి తిరిగేస్తున్నావు అనుకో, భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకని నీదైతే వేయించుకోవు, నీ కారే తీసావనుకో అందులో పెట్రోల్ వేయిస్తావా వేయించాలా? నీ కారు నువ్వు తీస్తే పెట్రోల్ వేయించాలి, నీ కారుకి వేరే టైరు ఉంటుంది. ఇంకోళ్ళ కారు ఎక్కితే కారులో పెట్రోల్ వేయించక్కర్లేదు, దాన్ని మెయింటెనెన్స్ మనం వేయించక్కర్లేదు, నీకేం వేరే టైర్ ప్రాబ్లం నీకు లేదు, ఏం లేదుగా, అలా ఉంటావా? అదే నా సాధన, ఆలోచించు. అదే నా సాధన. ఈ వాక్యానికి చాలా అర్థాలు ఉన్నాయి. నీది కాకపోయినంత మాత్రాన నువ్వు ఒక రకంగానూ, నీదైతే ఒక రకంగానూ ఉండే బుద్ధి ఉందనుకో నువ్వు పనికిరావు. ఆఫీసులో కుర్చీ ఉందండి, ఇంట్లో కుర్చీ ఉందండి. ఆఫీసులో కుర్చీ ఎలా ఉంటే మనకి ఏంటన్నట్టుగా. ఆఫీసులో దుమ్ము ఉందనుకోండి, ఇంట్లో దుమ్ము ఉందనుకోండి, ఇంట్లో దుమ్ము అయితే నువ్వే దులుపుకుంటూ ఉంటావు. ఆఫీసులో దుమ్ము వాడెవడో వచ్చింది తప్ప, మన ఇంట్లో బాగుంది శుభ్రంగా ఉంచుకున్నాం, ఇంటి బయట గోడ రోడ్డు మీద శుభ్రంగా ఉందో లేదో మనకు సంబంధం లేదు. అలా లేకపోవడం వల్లే మన దేశం ఇలా ఉంది. మనకి అసలు ఆ విధమైనటువంటి శ్రద్ధ లేదు. శ్రద్ధ లోపించడం వల్ల చాలా సంస్కారాలు లోపించేస్తాయి మనకు. మనకి యోగంలో ఏం చెప్తారంటే అపరిగ్రహము, ఏది ఊరికే పుచ్చుకోబోక నానా దరిద్రాలు వచ్చేస్తే నీకు మనకి తెలివంతా ఎంతసేపు ఊరికే ఏది వస్తుందా అని చూస్తూ ఉంటాం కదా. ఏమైనా ఊరికే తీసుకెళ్తే వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఫ్లైట్లోనా ట్రైన్లో అయినా కార్లో అయినా స్కూటర్ మీద అయినా సైకిల్ మీద అయినా సరే, పక్కవాడి శ్రమ నువ్వు అనుభవిస్తే నీకు రుణపడిపోతుంది. నువ్వు ఇంకొకటి సైకిల్ మీద తీసుకెళ్ళు, నువ్వు ఇంకొకటి కారులో తీసుకెళ్ళు, నువ్వు ఇంకొకటి స్కూటర్ మీద తీసుకెళ్ళు, ఎక్కడికైనా వెళ్తే నువ్వు పెట్టు ఇంకోళ్ళ చేత పెట్టింది సుఖ ఏ విషయం అలా ఉంటే బతికిపోతావు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జ్ఞానము కలగవాలని అన్నసు తనకేర్పడిన ధర్మమును ఆచరించుసు దానిపై కోరిక లేక ఇండియు దాని ఎందు శ్రద్ధ కలిగి ఉండవలను. నాలుగు మడతలు ఉన్నాయండి ఆ వాక్యం, అది భాగవతంలో ఒరిజినల్గా ఉన్న వాక్యం అది. ఇక దీని గురించి ఎక్కువ చెప్పుకుంటే మన గురించి మనకు దుఃఖం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంతటితో ఆపేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.